हरे कृष्णा। హరే కృష్ణ, సో ఇంటర్నెట్ కనెక్షన్ కొద్దిగా బ్రేక్ అయింది, వైఫై కనెక్షన్, అందుకని మనకి కొద్దిగా మిస్ అయిపోయింది, సడన్గా కట్ అయిపోయింది. నేను అందుకే వెంటనే ఇంకో కొత్త లింక్ క్రియేట్ చేశాను. నాకు తెలిసి ఏమాత్రం ఒక 1-2 మినిట్స్ వెయిట్ చేద్దామంట, వెంటనే 20 మంది దాకా వచ్చేసారు ఆల్రెడీ. ఒక 1 మినిట్ వెయిట్ చేద్దామంట, మిగతా వాళ్ళు కూడా వచ్చేస్తారు, మనం కంటిన్యూ చేద్దామంట. జస్ట్ స్టార్ట్ చేయబోతున్నాం మనము. ఒక 2 నిమిషాల్లో రామాయణం మొదటి అధ్యాయం మనకి కట్ అయింది కనెక్షన్. సో మీ అందరికీ, అప్పటివరకు మన వాళ్ళు వచ్చేవరకు మీ అందరికీ ఈ యొక్క సమయం ఓకే, అనుకూలంగానే ఉందా? లేకపోతే ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకి ఇప్పుడు ఆ 4 గంటలకు కాకుండా 8 గంటలకు కూడా చేసుకోవచ్చు నైట్. మరి మీరు అప్పటివరకు మన వాళ్ళు వచ్చేవరకు ఒక నిమిషంలో నేను ఈ పాలు తీసుకుంటాను. మనము ఈ 4 గంటల సమయం ఓకేనా మీ అందరికీ? ఇప్పుడు నేను చూశాను, ఇప్పుడు మనకు లైవ్లో అప్ టు 73 వరకు వచ్చారు, 73 వరకు వచ్చేసారు లైవ్లో ఈరోజు. అంటే చాలామందికి అనుకూలమని అనిపించింది, కానీ అయినా నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, ఈరోజు మామూలుగా శుక్రవారం కదా, వర్కింగ్ డే ఉంటుంది, చాలామందికి వీలు అవ్వచ్చు, వీలు అవ్వచ్చు. 8 గంటలకు అయితే ఇంకా ఎక్కువగా అందరికి వీలు అవుతుందేమో అని. ఒకవేళ నైట్ 8 o'clock అయితే అది బెటర్గా ఉంటుందా మీకు? అది ఆ ఒక విషయాన్ని నాకు తెలియజేయండి. ఒకవేళ మీకు నైట్ 8 అయినా ఓకే, 4 అయినా ఓకే, ఏదైనా పర్వాలేదంటే అది కూడా చెప్పొచ్చు. ఎవరికైనా 8 o'clock ప్రిఫరబుల్ అయితే మనము రేపటి నుంచి 4 గంటలకు బదులుగా 8 గంటలకు చేసుకోవచ్చు. మీరు ఆ విషయాన్ని నాకు పర్సనల్గా వాట్సాప్లో కూడా తెలియజేయచ్చు. అంటే ఒకవేళ మీకు, ప్రభుజీ మాకు 8 o'clock అయితే బాగుంటుంది, ఎందుకంటే ఆ టైం కల్లా మా ఆఫీసు కానీ వేరే కార్యాలు కానీ అయిపోతాయి, ఆ టైంలో మేము ఫ్రీగా ఉంటాము, అలా అనుకుంటే మనం 8 o'clock కూడా చేసుకోవచ్చు రేపటి నుంచి. 8 to 9 1 hour మనం క్లాస్ తీసుకోవచ్చు రామాయణం. కొంతమంది బోత్ టైమింగ్స్ ఓకే అంటున్నారు. ఓకే అంటే నాకు అర్థం కాదండి, మీరు ఏదర్ 8 o'clock కానీ 4 o'clock కానీ చెప్పండి. ఓకే అంటే ఓకే, మనము ఫిక్స్ ఏం చేయలేదు 1 hour అనేసి. మనకు కావాలంటే 1.5, కానీ 4 o'clock తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే మనము కొంచెం 4 నుంచి కొంచెం ఎక్కువసేపు కూడా తీసుకోవచ్చు. 5:30 వరకు 1.5 hour క్లాస్ తీసుకోవచ్చు ఈజీగా. కానీ 8 o'clock అంటే 8 o'clock కూడా మనము తీసుకోవచ్చు, 1.5 hour తీసుకోవచ్చు, కానీ చాలా ఎక్కువ ఎక్స్టెండ్ చేయలేము, ఎందుకంటే నైట్ అయిపోతుంది కదా లేట్. అందుకని జ్ఞానమూర్తి వారు 8 o'clock అంటున్నారు, కానీ చాలామంది 4 o'clock అంటున్నారు. కొంతమంది వెంకట రాంబాబు కూడా 8 o'clock అంటున్నారు. నాకు 8 o'clock కొద్దిగా అనుకూలం, ఎందుకంటే మామూలుగా నా షెడ్యూల్లో పొద్దున్న క్లాసు, 4 o'clock ఇంకో క్లాస్, అంటే మధ్యలో నాకు ఇక్కడ టెంపుల్ సేవలు, ఇంకొకటి ఏంటంటే నాకు సాధన చేసుకోవడానికి కూడా సమయం ఒకసారి కష్టమవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఈరోజు చూశాను కదా 4 o'clock పెట్టి, అందుకే కొంచెం నాకే షెడ్యూల్ టైట్గా అనిపించింది అనమాట. అందుకనే ఒకవేళ 8 o'clock అయితే ఏంటా అని ఆలోచిస్తున్నాను అంతే. ఈవినింగ్ ఏ సమయమైనా మనం నేను అడ్జస్ట్ చేయొచ్చండి టైమింగ్, ఈవినింగ్ టైం నేను ఏదైనా సరే అడ్జస్ట్ చేయగలను, అందుకనే అడుగుతున్నాను. ఓకే, నా కంఫర్ట్ అని చెప్తున్నారు ఒకరు, సుభాషిణి మాతాజీ. మధు శ్రవణ్ ప్రభు 8 o'clock అంటున్నారు. జ్యోతిర్మయి మాతాజీ 4కి ఓకే ప్రభు అంటున్నారు. మల్లికాంజన్ 4 p.m. ఈజ్ ఓకే ఫర్ మీ. చాలామంది 4 o'clockే ఓకే అంటున్నారు, 8 p.m. కూడా కొంతమంది ఉన్నారు. ఓకే, రాణి మాతాజీ కూడా, ఉషారాణి మాతాజీ కూడా యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్ అంటున్నారు. నాకేంటంటే నేను చూసుకున్నా, అంటే నేను 4 o'clock చేద్దాం అనుకున్నాను. 4 o'clock అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎక్కువసేపు క్లాస్ చేసుకోవచ్చు, కానీ 8 o'clock నేను మ్యాక్సిమం 1.5 hour కన్నా ఎక్కువ వెళ్ళలేను. 1 hour నార్మల్ పెట్టుకుంటాను, 1 hour కన్నా కొద్దిగా ఎక్కువ అయిపోతుంది, ఒక 1 to 1.5 hour మధ్యలో అయిపోతుంది అనుకుంటాను క్లాసు, మ్యాక్సిమం 1.5 hour. మనకి 50-50% వస్తున్నట్టు చాలా మటుకు. ఫోర్ గుడ్ టైం ప్రభుజీ. ఫోర్ పిఎం ఓకే. ఓకే ఓకే ఓకే. మన డ్యూటీస్ కూడా అందరూ వచ్చేసినట్టున్నారు, ఆల్మోస్ట్ 50 వరకు వచ్చేసారు. ఇంకా కొంతమంది మరి వాళ్ళకి ఐడియా ఉందో లేదో మళ్ళీ ఒకసారి నేను పోస్ట్ చేశాను, నాకు తెలిసి వచ్చేసింది అనుకుంటాను లింక్. నేను వెంటనే క్రియేట్ చేసిన వెంటనే నేను మన వాట్సాప్ గ్రూప్స్లో నేను పోస్ట్ చేశాను లింక్, చేరుకుంది అనుకుంటాను. ఓకే ఓకే ఓకే. చాలామంది 4 o'clock అనే అంటున్నారు. ఓకే ఆలోచిస్తాను, మీరు మళ్ళీ నాకు ఒకసారి ఏమైనా మీకు గట్టిగా 8 o'clock కావాలంటే మాత్రం నాకు వాట్సాప్ చేయండి, ఆలోచించడానికి ట్రై చేస్తాను. నేను చూస్తాను మళ్ళీ రేపు ఒకవేళ రేపు నేనేం చేస్తానంటే మీ యొక్క మెసేజ్ ఏమైనా వాట్సాప్లో వస్తే అది కూడా చూస్తాను నేను. ఇంకొకటి వచ్చేసి నేను ఒకసారి ట్రై చేస్తాను, ఎందుకంటే ఇక్కడ వరకు ఈరోజు క్లాస్ అయితే నేను ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాను నిన్నే కాబట్టి నాకు, ఎందుకంటే మనకి నిన్న హాలిడే అంటే హాలిడే అంటే నేను బ్రేక్ తీసుకున్నాను కాబట్టి మనకు క్లాస్ లేదు కనుక నేను ప్రిపేర్ అవ్వగలిగాను. కానీ రేపు మార్నింగ్ తర్వాత నాకు టెంపుల్లో కొన్ని మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలు అందులో కొంచెం సమయం పోతుంది అనమాట, మళ్ళీ కొన్ని ఫోన్ కాల్స్ అలా వస్తే సమయం పోతుంది. సో దాని తర్వాత నేను ఒకసారి ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే రామాయణం వర్స్ టు వర్స్ నేను ముందు రామాయణం చదివాను కానీ ఇప్పుడు వర్స్ టు వర్స్ మన పరంపరలో కొత్తగా రిలీజ్ అయింది బుక్, అందుకే నేను ఇప్పుడే మీతో పాటే చదువుతున్నాను, అందుకనే నాకు కొంచెం సమయం పడుతుంది అనమాట. ఒకవేళ వీలైతే నేను 4 o'clock తీసుకుంటానండి, ఒకవేళ వీలు కాకపోతే నాకు రేపే అర్థమైపోతుంది వీలు అవుతుందో లేదో అని, ఎందుకంటే రేపటి క్లాస్ నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. సో కనుక రేపు క్లాస్ అగర్ నేను 4 o'clock లోపే నేను ప్రిపేర్ అవ్వగలిగితే నేను 4 o'clock తీసుకుంటాను, లేకపోతే నేను 8 o'clock షిఫ్ట్ చేసేస్తాను. 8 o'clock ఉంటుందండి క్లాసు, నేను కావాలంటే మీకు 1.5 hour అంటే 1.5 hour వరకు తీసుకోగలను, లేకపోతే మనం 1 hour అయినా పెట్టుకోవచ్చు, ఆ టైమింగ్ కూడా మీరు చెప్పుకోవచ్చు. లేకపోతే మనం క్లాస్లో నేను మన ఆడియన్స్ వాళ్ళ ఒపీనియన్ ద్వారా కూడా మనం వెళ్ళొచ్చు. ఓకే థ్యాంక్ యూ మీ యొక్క ఒపీనియన్కి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ జాయిన్ అయినందుకు. మనకు ఆల్రెడీ 60 వచ్చేసారు, మేబీ ఇంకా మిగతా కొంతమంది ఆ ఓల్డ్ లింక్లోనే ఇంకా వెయిట్ చేస్తున్నారో ఏమో తెలీదు. ఓకే మనము స్టార్ట్ చేద్దామంట ఈరోజు రామాయణాన్ని. అట్లీస్ట్ ఈరోజు కొంచెం లేట్ అయినా పర్లేదు, ఈరోజు మనకు టైం ఉంది. నేను అనుకున్నట్టుగా 18 శ్లోకాస్ వరకు రాముడి గురించి, ముఖ్యంగా రాముడి యొక్క ఆయన యొక్క రూపం గురించి మరియు ఆయన యొక్క కార్యాల విశేషతల గురించి ముఖ్యంగా వర్ణించారు చాలా అద్భుతంగా. ఈరోజు మాత్రం శ్లోక టు శ్లోక ప్రతి శబ్దాన్ని చర్చించుకుంటాను, చాలా అద్భుతంగా ఉంటాయి ఇప్పుడు రాబోతున్నాయి. మరియు నెక్స్ట్ క్లాస్ నుంచి మనము శ్లోకాలు ప్రతి శ్లోకము ఉచ్చారణ చేయకపోవచ్చు, ఎందుకంటే అంటే మెయిన్ ఏంటంటే మీరు మీ దగ్గర కూడా మీ దగ్గర రామాయణం ముందు లేదు కనుక వాల్మీకి రామాయణం మీకు కష్టం అవ్వచ్చు నేను ఓన్లీ శ్లోకాలు ఎక్కువ చెప్తే. అందుకనే ఇది బుక్ వచ్చేసండి గోవర్ధన్ స్కూల్ ఆఫ్ యోగా. థ్యాంక్ యూ వెరీ మచ్ గోవర్ధన్ స్కూల్ ఆఫ్ యోగా ఫర్ అటెండింగ్ ద సెషన్. పర్వాలేదండి బుక్ వచ్చే నేను మనం ఏమైనా సరే మన డైరెక్ట్ శాస్త్రాల్లోంచే మనము క్లాసెస్ తీసుకుంటాము. సో మీరు ఒకవేళ కావాలనుకుంటే ఒక ఇంగ్లీష్లో ఉందండి బుక్, తెలుగులో లేదు ఆబ్వియస్లీ, అందుకే నేను మీకు చెప్పలేదు ముందు. కానీ అయినా మీరు కొంతమంది ఇంగ్లీష్ చదువుకోగలరనుకుంటే మీరు తీసుకోండి, ఓన్లీ బాలకండ మాత్రమే రిలీజ్ అయింది ఇప్పుడు. ఇది వచ్చేసి మన ఒక డివోటీ ఉన్నారు విద్వాన్ గౌరంగపురం అని, మాయాపూర్లో ఉంటారు, ఎంఐలో టీచరు మాయాపూర్ ఇన్స్టిట్యూట్లో, ఆయన మంచి స్కాలర్లీ డివోటీ అనమాట. ఆయన ఇంకో కొంతమంది డివోటీస్ గ్రూప్ టీం కలిసి మనకి ఇది లాస్ట్ రామనవమికి ఇది రిలీజ్ అయిందనమాట. ముఖ్యంగా ఈ నారాయణ పండితులు అంటే మన మధ్వాచార్య సాంప్రదాయంలో, మరియు ఇంకొకరు వచ్చేసి ముఖ్యంగా మన మెయిన్ కామెంటేటర్ వచ్చేసి రామాయణంలో చాలా ఫేమస్ మన సాంప్రదాయం అంటే వైష్ణవ సాంప్రదాయాల్లో శ్రీ సాంప్రదాయానికి చెందిన గోవిందరాజు. గోవిందరాజు ఆయన యొక్క భాష్యం రచించిన భాష్యం రామాయణం పైన, దాని పేరు రామాయణ భూషణ. ఈ రామాయణ భూషణ కామెంటరీ అన్నమాట భాష్యం రామాయణం పైన, చాలా ప్రసిద్ధి మన సౌత్లో అందరూ బాగా తెలుసు అంటే మనకు అన్ని దక్షిణ భారతంలో. సో ఆయన యొక్క కామెంటరీనే చదువుతారనమాట. సో ఆయన స్వయంగా ఏవైతే రామానుజాచార్యులు ఆయన గురువైన శైలపూర్ణ దగ్గర నుంచి నేర్చుకున్నారు, ఆయన ముఖ్యంగా రామాయణాన్ని మొదట రామానుజాచార్యులు శైలపూరి నుంచి నేర్చుకుంటారు. అప్పుడు నేర్చుకున్నప్పుడు అందులో ముఖ్యంగా 18 శిక్షణలను, ముఖ్యమైన శిక్షణలను ఆయన రామాయణంలో ఉండేవి ఆయన శైలపూర్ణ నుంచి నేర్చుకుంటాడు. ఆ వాటన్నిటినీ కూడా ప్రస్తుతం చేస్తూ ఆయన భాష్యాన్ని రచించారనమాట. వాళ్ళ ఆచార్యులు, ఆయన యొక్క ఆచార్యుల యొక్క అనుగ్రహంతో ఆశీర్వాదంతో ఆయన గోవిందరాజు గారు, ఆయన ఆచార్యులు శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఆయన రచించారు. సో ఆయన రచించిన భాష్యం అనుసరంగానే ఈ యొక్క కామెంటరీని రచించారు. దాన్ని ఇంగ్లీష్లో, ఆయన ఇంగ్లీష్లో రాయలేదు, మనకు ఇక్కడ డివోటీస్ ఇంగ్లీష్లో దాన్ని రచించారనమాట. అంటే మన ప్రభుపాదులు వారి యొక్క ఇది ఏమంటాము, ఎలాగైతే భాగవత ఆయన రచించారు అలాగే ప్రతి వర్స్ ప్రతి శ్లోకము వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్, ప్రతి శబ్దానికి ట్రాన్స్లేషను మరియు మొత్తం అర్థము మరి తాత్పర్యం వచ్చేసి ముఖ్యంగా ఈ యొక్క గోవిందరాజ్ కామెంటరీ భాష్యం నుంచి తాత్పర్యము, మరియు మన ఆచార్యులు ఎక్కడైనా దాని గురించి దానికి సందర్భంగా ఏదైనా మాట్లాడితే ప్రభుపాదులు వారి పుస్తకాల నుంచి కానీ, ఇంకా మన యొక్క అపూర్వ ఆచార్యులు జీవ గోస్వామి కానీ, విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ కానీ, భక్తి వినోద్ ఠాకూర్ కానీ, ఇలా మన ఆచార్యులు అండి, భక్తి వినోద్ ఠాకూర్ కూడా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలోంచి ఒక పుస్తకాన్ని తీసుకొని దాన్ని బెంగాలీలోకి అనువాదం చేశారు. సో అలా అనమాట. సో అదే పరంపరలో మనము కూడా ఇక్కడ ఈరోజు ప్రామాణికంగా ఈ శ్రీ సాంప్రదాయంలోంచే ఈ యొక్క తాత్పర్యాలని భాష్యాన్ని తీసుకొని ఇక్కడ మన ఇస్కాన్ డియోటీసు మన ఇక్కడ రాసి చూపించారనమాట. సో అందుకనే మనము ఇది ఫస్ట్ బాలకాండ రిలీజ్ అయిందండి. బాలకాండ 3 పుస్తకాల్లో రిలీజ్ అయింది. మొత్తం 77 చాప్టర్స్ ఉన్నాయి ఓన్లీ బాలకాండలోనే. మరియు నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఈ యొక్క రామనవమికి రిలీజ్ కావాల్సింది. ఈ యొక్క మన పుస్తకం వచ్చేసి అచ్చా రవి ప్రభు మన రసరాజ్ ప్రభు 2nd క్యాంటో వాళ్ళు రిలీజ్కు చేస్తున్నారని చెప్పారు. ఎందుకంటే కోవిడ్ వలన వాళ్ళు కొంచెం వెయిట్ చేస్తున్నారు, డిలే అయిందన్నారు. మామూలుగా వాళ్ళు దేవర్ ఎవర్ టు రిలీజ్ దిస్ రామనవమి ఓన్లీ, రిలీజ్ చేసేస్తే చేసేసి ఉండవచ్చు ఎందుకంటే కోవిడ్ తర్వాత రిలీజ్ చేస్తామన్నారు. సో అది కోవిడ్ ఇంకా అది కొనసాగుతుంది కనుక నేను అది చెక్ చేయలేదు మళ్ళీ. సో నేనైతే మాయాపూర్ నుంచే తీసుకున్నాను. ఓకే ఓకే, రెడీ ఫర్ సేలా 2nd క్యాంటో. ఓకే ఓకే పర్వాలేదు. అంటే అయోధ్యకాండ కూడా రిలీజ్ అయిపోయింది, అది 5 books ఉన్నాయి చూశాను నేను, 5 books ఉన్నాయి. సో దాని తర్వాత నెక్స్ట్ రామనవమికి ఇంకా 3rd క్యాంటో కూడా వాళ్ళు రిలీజ్ చేస్తారు. అంటే హిజ్ హోలీనెస్ జయప్రతాక స్వామి గురు మహారాజు వాళ్ళ చేతుల ఆధారంగానే ఈ యొక్క ఆవిష్కరణ అంటే బుక్ రిలీజ్ జరిగిందనమాట రామాయణంది లాస్ట్ రామనవమికి. యాక్చువల్లీ జయప్రతాక స్వామి గురు మహారాజు యొక్క ఆదేశం మేరకే వీళ్ళు ఈ యొక్క కార్యాన్ని చేపట్టి చేస్తున్నారనమాట రామాయణ అనువాదం. సో అలా మనం కూడా ఈ యొక్క రామాయణాన్ని వీరి యొక్క అనువాదం ద్వారా, వీరి యొక్క కృప ద్వారా, మహారాజు కృప ద్వారా మనం కూడా చదువుకోగలుగుతున్నాము, నేర్చుకోగలుగుతున్నాము. సో ఇదన్నమాట. సో ఈ యొక్క విశేషత ఏంటంటే రామాయణం, భగవద్గీత, భాగవతం యొక్క విశేషత ఏంటి అంటే, మన భగవద్గీత వచ్చేసి ఏంటంటే శాస్త్రాల గురించి, తత్వాల గురించి స్పష్టంగా డైరెక్ట్గా ముక్కుసూటిగా చెప్పేస్తారన్నమాట. ఏ విషయాలు చెప్పాలో భగవద్గీత ప్రత్యేకంగా డైరెక్ట్గా ముక్కుసూటిగా చెప్పేస్తాయి. అదే రామాయణం అనుకోండి, రామాయణం అంటే ఇలాంటి ఇతిహాసాలు. ఈ రామాయణం ఏంటంటే అవే విషయాల్ని, అవే భాగవత్ తత్వాల్ని, భక్తి విషయాల్ని, ఎలా శరణాగతులు అవ్వాలి భగవంతుడికి అనే విషయాల్ని పరోక్షంగా మరియు సూచనాప్రాయంగా ఎలాగైతే మనకు మిత్రులు, శ్రేయోభిలాషులు, ఇంకా ప్రియమైన పత్ని, భార్య ఎలా చెబుతారో ఒక వ్యక్తికి ప్రేమపూర్వకంగా, అలా రామాయణం కూడా మనకు ఇవే జీవిత సత్యాలని, ఇవే భగవత్తత్వాలని నేర్పిస్తుందన్నమాట. మరి భాగవతం అంటారా, భాగవతంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా, సూచనాప్రాయంగా అన్ని విధాలుగా చెప్పేస్తారు. హరే కృష్ణ. సారీ, చిన్న బ్రేక్ వచ్చినట్టుంది నెట్లో, నేను అది వైఫై తీసేసాను. సమ్మో నేను కొత్త వైఫై కనెక్షన్ పెట్టించాను, కానీ అది కూడా బ్రేక్ అవుతుంది కనెక్షను. ఇక్కడ మేము ఉండేది పల్లెటూరులో కనుక కొంచెం వైఫై ప్రాబ్లం ఉంది. మొబైల్ డేటాతో నేను పెట్టేశాను, మొబైల్ డేటా కంటిన్యూ అవుతుంది, నో ప్రాబ్లం. సో ఇదండి విషయం వచ్చేసి, మన రామాయణం వచ్చేసి అంటే ఎంతో మనకి ప్రేమపూర్వకంగా మనకు అవే జీవిత సత్యాలని, భాగవత్ తత్వాలని, భాగవత్ సందర్భాలని, భాగవత భగవంతుడి విషయాల్ని, భక్తి విషయాల్ని ఎంతో సూచనాప్రాయంగా కథల రూపంలో మరియు ఎంతో ప్రేమపూర్వకంగా తెలియజేస్తాయన్నమాట. సో అంతేకాకుండా ఇందులో వర్ణాశ్రమ ధర్మం గురించి విస్తృతంగా వర్ణించారు. దీనికి మనకు దీంతో చేసుకునే పని ఏంటంటే, శీల ప్రభుపాద వారి ఒక ముఖ్యమైన కోరిక ఏంటంటే, ఆయన అన్నారు, నేను నా జీవితంలో భగవద్ధర్మాన్ని స్థాపించాను, నా సగం పని అయిపోయింది, ఇంకా సగం పని మిగిలి ఉంది. ఆ సగం పని ఏంటంటే వర్ణాశ్రమ ధర్మాన్ని స్థాపించడం కోసం. ఎందుకు అంటే, ఈ శుద్ధ భక్తి భగవద్ధర్మం అనేది ప్రతి ఒక్కరూ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో పాటించడం చాలా కష్టం, చాలా తక్కువ మంది పాటించగలరు. కానీ ఇలా అందరినీ మెల్లిగా మెల్లిగా అందరికీ భక్తి మార్గానికి రావాలి అంటే వారు వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తే, ఆ వర్ణాశ్రమ ధర్మాన్ని ద్వారా వారు భక్తి మార్గానికి సులువుగా మెల్లిగా మెల్లిమెల్లిగా రాగలుగుతారు. అందుకనే మీకు ఇంతే కదండి ఈ యొక్క పుస్తకం గురించి డీటెయిల్స్, లింక్ అంటే అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది ఇది మనకు ఆన్లైన్లో. సో ఈ లింక్స్, ఫొటోస్ మీకు నేను మన వాట్సాప్ గ్రూప్లో పెట్టేస్తాను, మీరు కావాలంటే ఆర్డర్ చేసుకోండి. సో ఇంకొకటి వచ్చేసి వర్ణాశ్రమ ధర్మం. సో మనము ఎలా స్థాపించాలి మరి అది మన శీల ప్రభుపాద ద్వారా కోరిక, దాన్ని నెరవేర్చాలంటే మనకు సరిగ్గా తెలియదు వర్ణాశ్రమ ధర్మం అంటే ఏమిటో. సో అది తెలుసుకోవాలన్నా మనము మరి ఇలాంటి రామాయణం మహాభారతాన్ని చదువుకుంటే మనకు అర్థమవుతుంది. సో రామాయణంలో ముఖ్య రూపంగా వర్ణాశ్రమం ఆ సమయంలో ఎంతో చక్కగా పాటించేవారు అందరూ. సో అదేంటనేది కూడా మనకు ఈ యొక్క రామాయణంలో తెలుస్తుందని ఇక్కడ మనకు ఇంట్రొడక్షన్లోనే పరిచయ వాక్యాల్లోనే రాశారన్నమాట. సో ఇంకా మనం ఎక్కువ డిలే చేయమన్నమాట, ఈరోజు విషయానికి వెళ్దాము. వెళ్లే ముందు ఒక పాయింట్ మిగిలింది, ఈ రామాయణ భూషణ గురించి అసలు ఏంటి అనేది ఒకసారి చూసుకొని 2 నిమిషాల్లో వెళ్దామంట. సో తన ఈ యొక్క భాష్య రచన ముందులో ఆయన పరిచయంలో ఆయన రాస్తారన్నమాట, వి గోవిందరాజు, శ్రీ గోవిందరాజులు వారు ఈ యొక్క ఆచార్యులు, ఆయన ఏమంటారంటే ఈ వాల్మీకి రామాయణం అనేది ఏది అనవసరమైన పనికి రాని విషయాల్ని చర్చించదు. వాల్మీకి మహర్షి రామాయణంలో ఏ చెత్త విషయాలు, పనికిరాని విషయాలు, అవసరం లేని విషయాలు ఎక్కడా చర్చించలేదు. అలాగే ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది రాసేయడం, సూచించేయడం కూడా చేయలేదు. అంతేకాకుండా ఇందులో ఎటువంటి కాంట్రడిక్షన్స్, అంటే మనం తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏమీ లేవన్నమాట. చాలా సులువుగా సరిగ్గా శాస్త్రాలని, వేదతత్వాల్ని అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఈ యొక్క శాస్త్రంలో ఇది ఎంతో చెప్పాలంటే గొప్ప కావ్యం, అన్నిటికన్నా గొప్ప కావ్య రచన రామాయణం అనేది. అంటే ఎంతో మంచి మీటర్లో, ఛందస్సులో, అనుష్ఠూప ఛందస్సులో అనుకుంటా చాలా మటుకు రాసింది, ఆ ఛందస్సులో, మంచి ఛందస్సులో ఈ యొక్క రామాయణాన్ని రచించారు వాల్మీకి ముని. అది కూడా మనం చూడబోతున్నాము. సో ఇందులో ఉపయోగించే శబ్దాలు కానీ, వాక్యాలు కానీ, మొత్తం పుస్తకమే ఎంతో కావ్య రచన అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. చాలామంది ఈ కావ్య రచనకే, చాలామంది భక్తులు కాకున్నా కానీ బయట వాళ్ళు కూడా ఈ యొక్క రామాయణాన్ని ఎందుకు చదువుతారంటే కావ్య పోయెటిక్గా ఉందనేసి. ఎవరైతే ఆ పోయమ్స్, కావ్యాల్ని ఇష్టపడతారో వాళ్ళు కూడా రామాయణాన్ని చదువుతారన్నమాట. సో ఇలా ఎన్నో, వర్ణాశ్రమ ధర్మమే కాదు, కావ్య రచనే కాదు, మన అంటే ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మం అనేది ఏంటంటే మనం భౌతిక ప్రపంచంలో బతకడానికి అవసరమైన ధర్మం అన్నమాట అది. ఎలా మనము మన యొక్క భౌతిక ప్రపంచంలో జీవించాలి. మన భాగవతం ఏంటంటే భాగవద్ధర్మం గురించి ఎక్కువగా చర్చిస్తుంది. అంటే మనం భగవద్ధామానికి ఎలా వెళ్ళాలి, ఆ విషయం అది అన్నిటికన్నా ముఖ్యమైన లక్ష్యం, లక్ష్యం మన జీవిత లక్ష్యం. కానీ భగవద్ధామానికి వెళ్ళడానికి ముందు మనం ఇక్కడ జీవించాలి కదా, చచ్చిన తర్వాత భగవద్ధామానికి వెళ్తాం. సో చచ్చే వరకు మనం భక్తి చేసుకుంటూ ఉంటాం, కానీ ఈ జీవించడానికి మనము తినడానికి ఉండడానికి ఇల్లు, మళ్ళీ వేసుకోవడానికి బట్టలు, మనకుని ఖర్చులు, ఇలా మనకి ఈ శరీరాన్ని పోషించుకోవడానికి కూడా కొంచెం కష్టపడాల్సి వస్తుంది మనం భౌతిక రూపంగా, అవునా? ఇంకా మన సంసారము, ఇంకా ఇలా ఇల్లు గడవడానికి ఎన్నో రకాల కార్యాలు చేయాల్సి వస్తుంది, ఎన్నో రకాల బరువు బాధ్యతలను మోయాల్సి వస్తుంది. మరి వీటన్నిటినీ ఎలా నిర్వహించాలి, ఆ విషయాలు మనకు ఎక్కువగా ఇలాంటి పురాణాలు రామాయణంలో, రామాయణం ద్వారా ఆ విషయాలు మనం తెలుసుకుంటాం. అదే వర్ణాశ్రమ ధర్మం. అందులో ఎలా మీరు ఎంత బాగా అంటే, ఇప్పుడు భాగవద్ధర్మము వర్ణాశ్రమ ధర్మం రెండు కలిసి వెళ్ళాలన్నమాట, అప్పుడు మనము సరిగ్గా వెళ్ళచ్చు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు అంటారు, ప్రభుజీ టైం సరిపోవట్లేదు, ప్రభుజీ వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది, మా కంపెనీలో ఇప్పుడు టైమింగ్స్ పెంచేశారు, లేకపోతే మా టైమింగ్స్ చేంజ్ అయిపోయాయి, ఇప్పుడు అనుకూలంగా లేవు భక్తి చేసుకోవడానికి, నైట్ షిఫ్ట్లు ఉంటాయి, ఇప్పుడు మంగళారతికి మనం లేవలేను, అటెండ్ అవ్వలేను. సో ఇలా ఎన్నో విషయాలు చెప్తున్నారన్నమాట. సో ఎందుకు అంటే ఇది వర్ణాశ్రమానికి అనుకూలంగా లేదు. మనం చేసే కార్యాలు, భౌతిక కార్యాలు కూడా వర్ణాశ్రమానికి అనుకూలంగా ఉంటే, ఆ వర్ణాశ్రమ కార్యక్రమాలు అనుకూలంగా మనం చేసుకుంటే, అప్పుడు మన ఆధ్యాత్మిక కార్యక్రమాలని ఎంతో సులువుగా చేయొచ్చు. ఇంకా సింపుల్ శబ్దాల్లో, సింపుల్ వాక్యాల్లో చెప్పాలంటే, మనకు ప్రభుపాల ద్వారా చెప్తారు కదా, ఒక చిన్న ఇల్లు ఉందనుకోండి, చిన్న కొద్దిగా ల్యాండ్ ఉంటే, ఒక ఆవు ఉంటే, కొంచెం అక్కడ మీరు పండించుకొని ఆవు ద్వారా పాలు వస్తాయి, దాని ద్వారా హాయిగా మీరు ఎక్కడ ఏ మూలనైనా ప్రపంచంలో నివసించుకోవచ్చు. మనకి ఇంత పెద్ద ఇండస్ట్రీలు, ఇంత పెద్ద పెద్ద కార్ఖానాలు, ఫ్యాక్టరీలు అవసరం లేదు అని చెప్తారు అందుకే. సో మరి ఇక్కడ మనము అందుకనే, అది కాకుండా ఈ యొక్క వాల్మీకి రామాయణాన్ని రచించిన శ్రీ గోవిందరాజులు దీని పేరుని రామాయణ భూషణ అని చెప్పారు, ఆయన ఒక భాష్యాన్ని పేరు. సో ఎందుకంటే భూషణ అంటే అలంకరణ, అంటే ఆయన ఈ రామాయణం భగవంతుడి శ్రీరాముడితో పోల్చాడు అనమాట. మనం ఎలాగైతే భాగవతాన్ని గుర్తుందా మీకు, మనం భాగవతము స్టార్ట్ చేసే ముందు భాగవతాన్ని మన భగవంతుడైన శ్రీకృష్ణుడితో పోల్చాము. 12 స్కందాలని భగవంతుడి పాదాలతో చూసుకొని, పాదాల నుంచి ముఖం వరకు, తల వరకు మనం పోల్చి చూపించాము, అవునా? మీకు గుర్తుందో లేదో, లేకపోతే స్టార్టింగ్లోనే చూసుకొని చర్చించాను మొదటి భాగవతంలోని మొదటి క్లాసులోనే. అలాగే ఇక్కడ మనకి శ్రీ రామానుజాచార్యులు ఏం చెప్పారంటే, రామాయణ భూషణ అనేది రామాయణానికి, అంటే రామాయణం భగవంతుడు శ్రీరామచంద్రుడైతే, ఈ రామాయణ భూషణ అనేది ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడికి అలంకరణ లాంటిది. దీని ద్వారా ఆయన ఇంకా సౌందర్యంగా, ఇంకా అద్భుతంగా, ఇంకా మనోహరంగా కనిపిస్తాడనమాట. అందుకనే ఈయన రచించిన భాష్యాన్ని ప్రతి స్కందానికి ఒక పేరు రాశారు. అదేంటంటే, ఒకటి ఫస్ట్ బాలకాండకి ఆయన రచించిన బాలకాండకి భాష్యాన్ని పేరు మణిమంజీరా. మణిమంజీరా అంటే మనకి కాళ్ళకి వేసుకునే గజ్జెలు అలా అనమాట, అంటే రకరకాల ఆభూషణాలు పేరు అనమాట. అలాగే పీతాంబర అంటే భగవంతుడు ధరించే పీతాంబర వస్త్రం. దాని తర్వాత అది వచ్చేసి 2వ స్కందం, లేకపోతే మనం నెక్స్ట్ వచ్చేసి అయోధ్యాకాండ. మరియు రత్నమేకాల నెక్స్ట్ వచ్చేసి, అంటే వడ్డానం అనమాట, వజ్ర వడ్డానం, వజ్రాలతో కూడిన వడ్డానం, జ్యువెల్డ్ బెల్ట్, అది రత్నమేకాల. అది వచ్చేసి భగవంతుడి యొక్క అదే మన వేస్ట్కి వడ్డానం, అది 3వ స్కందం అరణ్యకాండ. మరియు ముక్తాహార, ముక్తాహార అంటే ముత్యాల హారం. ఈ ముత్యాల హారం వచ్చేసి భగవంతుడు మెడలో వేసుకుంటాడు కదా, ముత్యాల హారం అదనమాట, ముత్యాల హారంతో పోలుస్తున్నారు ఆయన యొక్క భాష్యాన్ని. సో అది 4వ స్కందానికి వచ్చేసి, దాని తర్వాత అదే కిష్కిందాకాండ అది. దాని తర్వాత సుందరకాండ, శృంగార తిలక, భగవంతుడికి తిలకం, మంచి శృంగార తిలకంతో పోలుస్తున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి యుద్ధకాండ, వచ్చేసి రత్న కిరీట, రత్నాల కిరీటంతో పోలుస్తున్నారు భగవంతుడికి. అలాగే మణిముకుట, ఇంకా లాస్ట్ ఆయన స్కందం వచ్చేసి ఉత్తరాఖండ, దాన్ని ఆయన పోలుస్తున్నాడు ఆ మణిముకుటం పైన కూడా ఇంకా వజ్రాల మణిముకుటం పైన కూడా వజ్రాల ఒక కిరీటానికి పైభాగం అని చెప్తున్నారు. సో ఇదన్నమాట మొత్తం ఈయన శ్రీ గోవిందరాజు రచించిన రామాయణ భూషణ గురించి. సో ఇప్పుడు మరమ్మని శ్రీరామాయణం వాల్మీకి రామాయణం మొత్తం బాలకాండలో ఈ 7 కాండాలు ఉన్నాయి. అందులో మొదటి కాండం బాలకాండ. ఈ బాలకాండ వచ్చేసి మన రామాయణం స్టార్ట్ అవుతుంది భగవంతుడు శ్రీరామచంద్రుడు పుట్టుక నుంచి, ఆయన అవతరించిన సమయం నుంచి సీతారాముల కళ్యాణం జరిగేంత వరకు, సీతారాముల కళ్యాణం జరిగి వాళ్ళు తిరిగి అయోధ్యకు వచ్చేంత వరకు ఇందులో చర్చింపబడింది. సో ఇందులో మనము ఈరోజు చూడవలసింది చూడబోయేది మొదటి అధ్యాయం. ఈ మొదటి అధ్యాయంలో ఏంటంటే విశేషత ఏంటంటే చాలా మంచి విశేషమైన అధ్యాయం ఇది. చెప్పాలంటే మొత్తం రామాయణాన్ని మొదటి అధ్యాయంలోనే సంక్షిప్త రూపంలో వర్ణించారు. ఎందుకు వర్ణించబడింది అంటే అది ఈరోజు చూడబోతున్నాం. సో మొదటి అధ్యాయం వచ్చేసి మనము ఇందులో చూస్తామన్నమాట. సో ఇందులో మొట్టమొదటి శ్లోకం స్టార్ట్ అవుతుంది ఎలా అంటే, ఈ యొక్క వాల్మీకి ముని నారద మునిని ప్రశ్నిస్తాడు. దీంతో స్టార్ట్ అవుతుంది రామాయణం. దానికి జవాబే ఈ సంక్షిప్త రామాయణం ఏదైతే నారదుని మనకు అందిస్తాడో ఈరోజు. సో మనము చర్చించుకుందామంటే చూసుకుంటూనే ఓకేనా. సో మొదటి శ్లోకాన్ని ఆరంభిస్తున్నాము. ఈరోజు కొంచెం పెద్దగా అవ్వచ్చు క్లాసు, ఈరోజు ఫస్ట్ డే, నేను టైం పెట్టుకోవట్లేదు. సో రేపటి నుంచి మాత్రం మనము లిమిటెడ్గానే చేసుకుంటూ వెళ్దామంట. మొదటి శ్లోకం వచ్చేసి తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్చ వాల్మీకిర్ముని పుంగవం. సో ఒక్కొక్క శబ్దాన్ని చూద్దామంట మనం. సో ఇక అనువాదం ఏంటంటే దీనికి, ఇక్కడ ఎంతో పెద్ద తపస్వి అయిన ఆ వాల్మీకిని, ఆ వాల్మీకి మన నారద మునిని ఎంతో నమ్రత భావనతో, ఎవరైతే ఆ వాల్మీకి ముని ఎన్నో తపస్సులలో ఆ వేదిక సిద్ధాంతాల్లో ఆ చదువుల్లో మునిగి ఆ భగవంతుడిని అర్థం చేసుకున్న ఆ నారద మునిని అడిగారంట. ఎందుకంటే ఆయన అన్ని వేదాలు వేద సారాల్ని తెలిసిన మహర్షుల్లో మహర్షి ముని పుంగవాం. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క శ్లోకం ద్వారా, ఇది మొదటి శ్లోకం వాల్మీకి రచించిన మొదటి శ్లోకంలో ఏంటంటే తన గురువు ఇక్కడ ఆయన గురు సమానులైన ఇక్కడ నారద ముని అవునా. సో తన గురువు అయిన నారద మునిని ఎలా ఒక గొప్ప గురువు ఆయన గుణాన ఆయన గుణగానం చేస్తున్నారంట. మొదటి శ్లోకంలో తన గురువుని ఆయన చెప్పాలంటే ఆయన గొప్పతనాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. ఎలా నా గురువు ఒక ప్రామాణికమైన గురువు, అసలు సిసలైన గురువు, మంచి గురువు, గొప్ప గురువు అని వర్ణిస్తున్నారు. ఈ వర్ణన చూద్దామంట. ఈ శ్లోకం స్టార్టింగ్ వచ్చేసి తపః స్వాధ్యాయ నిరతం. తపః అంటే ఒక తపస్సు అని, కానీ ఇక్కడ ఏంటంటే తపః అనే శబ్దానికి ఇంకొక అర్థం ఏంటంటే పరంసత్యం అని. పరంసత్యం అంటే ఆ భగవంతుడు. స్వాధ్యాయ నిరతం అంటే, స్వాధ్యాయ అంటే ఎల్లప్పుడూ వైదిక గ్రంథాల్లో దాన్ని చదవడం, దాన్ని స్మరించుకుంటూ ఉండడం, దాన్ని దానిపైన మన యొక్క మనస్సుని దాని ఆ విషయాలపైన చర్చిస్తూ ఉండడం, ఆ విషయాల్లో తప స్వాధ్యాయం అంటే ఆ వేదిక గ్రంథాల్లో ఉన్న భగవంతుడి విషయాలపైనే ఎప్పుడూ తన ధ్యానాన్ని పెట్టుకుని ఉండే ఆ నారదముని అని. నిరతం అంటే నిరంతరం అవునా. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఏం రాశారంటే తపస్వి వాగ్విదాంబరం. ఆయన గొప్ప తపస్వి. ముఖ్యంగా ఆయన ఏ వేదిక గ్రంథాలు అంటే ఆ వేదాల్లో కూడా సామవేదం, ఎందులో అయితే ఎక్కువగా విష్ణువు గురించి గుణగానం చేశారు, వర్ణించబడ్డారు. సో వర్ణన జరిగింది ఆ సామవేదం గురించి ఎక్కువగా చూస్తారంట. అలాగే ఆయన్ను వాగ్విదాంబరం అని కూడా వర్ణించారు. వాగ్విదాంబరం అంటే అన్ని వేదశాస్త్రాలు తెలిసిన అతను, తెలిసిన గురువు అని. అలాగే ఆయన పేరు ఇక్కడ ఏమన్నారు, ముని పుంగవా అని అన్నారు. ముని పుంగవా, ముని అంటే ఎవరైతే ఎంతో ఈ వైదిక గ్రంథాలపైన ఎప్పుడూ ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటారు. వాటి యొక్క అర్థాలని అర్థం చేసుకుంటూ దాన్ని నెమరవేసుకుంటూ ఉంటారన్నమాట. అలాగే అందులో వర్ణించబడ్డ భగవంతుడి గురించి, ఆ భగవంతుడి విషయాన్ని గురించి ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని ముని పుంగవాం అంటారు. అదే నారదముని. అవునా? నారదముని పేరు నారద ఎందుకు అంటే ఆయన, ఆ నారదముని ఎప్పుడు ఇంకొక వ్యక్తి యొక్క అజ్ఞానాన్ని తొలగిస్తాడంట భగవంతుడి యొక్క విషయాల్ని వాళ్ళకి తెలియజేసి. ఎలా? ఆ శ్లోకం ఇచ్చారు దీనికి, నారదీయ పురాణంలో ఉంది. గాయన్ నారాయణ కథాం సదా పాపాభయాపహాం నారదో నాశయం నేతి నృణామజ్ఞాన జంతమః. సో ఇక్కడ ఏం రాశారంటే, ఆయన ఎల్లప్పుడూ ఆ నారాయణుడి యొక్క గుణగానాలనే గానం చేస్తూ ఉంటాడు. ఇలా చేస్తూ చేస్తూ అందరి పాపాలని తొలగించేస్తాడు. దీని వలన ఎవరికి ఏ రకమైన భయము ఉండదు. అంతేకాకుండా ప్రతి మనిషి యొక్క అజ్ఞానాన్ని కూడా తొలగించేస్తాడు. అందుకనే అతనిని నారద అన్నారు అని ఒకటి నారది పురాణంలో ఆయన వర్ణించారన్నమాట. ఇంకొక అర్థం నార అంటే కూడా భగవంతుడు, నారాయణుడు. నారద అంటే ఆ భగవంతుడిని ప్రసాదించే ఆ నారదుడు అని. సో ఇలా తాత్పర్యంలో అంటే భాష్యంలో ఎన్నో విషయాలు చెప్పారు. మనం ఈరోజు కొంచెం విస్తృతంగా చర్చించుకుంటాము. స్టోరీ లైన్ మనం యాక్చువల్లీ చెప్పాలంటే రామాయణంది రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది. కానీ ఈరోజు చెప్పాను కదా ఇంట్రొడక్షన్, ఎవరిది, రాముడి ఇంట్రొడక్షన్ మనం చూస్తాం అన్నమాట. సో మరి ఇప్పుడు ఇది వచ్చేసి నారదముని గురించి, మరి వాల్మీకి గురించి. మామూలుగా స్టోరీ మీకు వాల్మీకి గురించి తెలిసిందే. సో ఇక్కడ అది కాకుండా ఇంకొన్ని విషయాలు చూసుకుందామంట. సో వాల్మీకి వచ్చేసి, ఆయన పేరు వచ్చేసి వాల్మీకి. ఆ పేరు అర్థం ఏంటంటే ఆయన మన చీమల యాంట్ హిల్, యాంట్ హిల్ ఏమంటామో తెలుగులో, సారీ, యాంట్ హిల్ అంటే వాల్మీకి అంటే యాక్చువల్లీ సన్ ఆఫ్ యాంట్ హిల్ అని అర్థం. వాల్మీకి అంటే సన్ ఆఫ్ యాంట్ హిల్. యాంట్ హిల్ ఏమంటాము, చీమల పుట్ట అంటామా. ఓకే, సో చీమల పుట్ట యొక్క పుత్రుడు అని. అదేంటి చీమల పుట్ట పుత్రుడు ఏంటంటే, ఆయన ఘోర తపస్సు చేశాడు అనమాట. మీకు తెలిసిందే, ఎంతో ఘోర తపస్సు చేశాడు. ఆ రామా రామా అంటే మరా 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 అనుకుంటూ స్టార్ట్ చేశాడు. తర్వాత రామా 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 అంటూనే ఉన్నాడు. అలా అనుకుంటూ ఎన్నో వేల సంవత్సరాలు ఘోర తపస్సు చేస్తే ఆ తపస్సు సమయంలో ఆయన ఒక ఆయన పైనుంచే చీమలు పుట్టను తయారు చేశాడు అనమాట. దాని తర్వాత వరుణదేవుడు ఎంతో పెద్దగా వాన కురిపిస్తే ఆ వానకి ఆ యొక్క చీమ పుట్ట అనేది ఇరిగిపోయి తొలగిపోయి ఆ నీరుతో అంతా నశించిపోయి అప్పుడు వాల్మీకి బయటపడ్డాడు అనమాట, కనిపించాడు అందరికి. సో అందుకే నన్ను వాల్మీకి అంటారు. వరుణదేవుడికి ఇంకొక పేరు ప్రచేత, అందుకే ఆయనను ప్రచేత పుత్రుడిగా గుర్తించారన్నమాట కొన్ని కొన్ని సందర్భాల్లో. అంతేకాకుండా అసలు అయితే వాల్మీకి వచ్చేసి భృగుముని యొక్క వంశానికి చెందిన ఋషి అన్నమాట, ఆ వంశంలో పుట్టిన ముని. అందుకనే వాల్మీకం అంట పుట్ట. ఓకే, సో భృగుముని యొక్క వంశంలో పుట్టాడు కనుక ఆయన భృగు ముని యొక్క వంశస్థుడిగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. కానీ చాలామంది ఆయనను వాల్మీకిగానే గుర్తిస్తారు. ఆయన కూడా అలాగే గుర్తించబడడం ఇష్టం అన్నమాట. ఇక్కడ మరి భృగుపుత్రుడు అని కూడా అంటే రాశారనమాట, భృగునందన అంటే భృగు నుంచి పుట్టాడు అని. అంటే ఆయన భృగుకి పుట్టలేదు కానీ ఆ వంశంలో ఆయన జన్మించాడనమాట వాల్మీకి. ఎలాగైతే రాముడు రఘువంశంలో జన్మించారు, అందుకే ఆయన మనము రఘునందన అని అంటాం. రఘునందన అన్నంత మాత్రాన ఆయన రఘుకు పుట్టలేదు కానీ రఘువంశానికి పుట్టాడు. అలా అలాగే ఈయన కూడా భృగువంశంలో వాల్మీకి ముని జన్మించాడనమాట. సో ఈ రామాయణం వచ్చేసి మన వాల్మీకి ముని మొత్తం 24,000 శ్లోకాలు రచిస్తే ఇది ఒక బ్రహ్మ గాయత్రి మంత్రానికే భాష్యంగా కూడా చెప్తారన్నమాట. ఆ బ్రహ్మ గాయత్రి మంత్రం 24 అక్షరాలు కలిగి ఉంటుంది. ఈ యొక్క రామాయణం వచ్చేసి 24,000 శ్లోకాలు కలిగి ఉంటుంది. ఇది చాలా మీరు చూస్తే గమ్మత్తుగా ఉంటుంది. చాలా ఆశ్చర్యకరంగా చెప్పాలంటే ఇంత పెద్ద రచన చేసినా కానీ ఎంతో సిస్టమేటిక్గా కావ్యం మరియు ఛందస్సు ఏది అటు ఇటు కాకుండా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ 24,000 శ్లోకాలు ఉంటే అవి 24 అక్షరాలతో ఎలా సంబంధం ఉందంటే, ప్రతి 1000 శ్లోకాల మొదటి అంటే 1000 శ్లోక ప్రతి 1000 శ్లోకాస్కి ఫస్ట్ శ్లోకం ఏదైతే ఉంటుందో దాని యొక్క అక్షరం, ద మంత్ర బిగిన్స్ విత్ లెటర్ టి. సో ఆ యొక్క మంత్ర త సో స్టార్ట్ అవుతుంది కనుక, సో ఫస్ట్ గ్రూప్ ఆఫ్ 1000 వర్సెస్, మొదటి 1000 వర్సెస్, 1000 శ్లోకాలు మొదటి శ్లోకం ఈరోజు మనం చూసాంగా తపః త నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట అలా. సో అలాగే మిగతా ప్రతి 1000 సంవత్సరం 1000కు ఒక మొదటి అక్షరం అలా ఉంటుందన్నమాట, అది మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందామంట. ఇప్పుడు మనం రెండో శ్లోకానికి వెళ్దాం. ఓకే, ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటో అడుగుతున్నారు. ముందు తన యొక్క చెప్పాలంటే తన యొక్క గురువుకి తన ప్రణామాలు ఇంకా గుణగానం అర్పించుకున్న తర్వాత ఇప్పుడు వాల్మీకి ఋషి ప్రశ్న అడగబోతున్నాడు నారద మునికి. ఈ ప్రశ్న అన్నిటికన్నా ముఖ్యం. ఈ ప్రశ్న నేను మూడు శ్లోకాల్లో అడుగుతాడు, 2, 3, 4. ఈ మూడు శ్లోకాలకు కలిపి ఒకటే ప్రశ్న. ఆ ప్రశ్నకు ఉత్తరంగానే ఈ మొత్తం అధ్యాయం జరుగుతుంది. కోన్వస్మిన్ సంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. సో ఏం చెప్పారంటే ఇక్కడ ఏమడుగుతున్నారంటే, కోన్వస్మిన్ సంప్రతం లోకే. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఎవరు సాంప్రతం లోకే ఇప్పుడు ఈ సమయంలో ఈ లోకంలో ఎవరు గుణవాన్ కశ్చ వీర్యవాన్, గుణవాన్ ఎన్నో గుణాలు ఉన్నవాడు గుణవాన్ గుణసంపన్నుడు, అలాగే వీర్యవాన్ వీరుడు, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ ధర్మాన్ని ఎరిగినవాడు, కృతజ్ఞశ్చ అంటే కృతజ్ఞత కలిగినవాడు, సత్యవాక్యో దృఢవ్రత సత్యవాక్యాన్ని పలికేవాడు, మరియు తన వ్రతాల్ని అంటే ఏదైతే మాట ఇస్తాడో ఆ మాటను ఆ సత్యవచనాన్ని నిలబెట్టుకునే ఆ వ్యక్తి ఎవరు, దృఢవ్రత. ఇంకా అది పూర్తవ్వలేదు, ఇంకో రెండు శ్లోకాల్లో ఇంకా కొన్ని విషయాలు అడుగుతారన్నమాట. ఇవి కూడా చూద్దామంట. దానికన్నా ముందు ఈ శ్లోకాల్లో మనం చూసాము శబ్దాల గురించి. అయితే ఇక్కడ మధ్యలో చాచా అని ఇచ్చారు కదా, ఆ చాచాకు కూడా అర్థం ఉందని ఇక్కడ మనకు తాత్పర్యంలో చెప్తున్నారనమాట. ఇప్పుడు ధర్మజ్ఞ చ అంటున్నారు కదా, అంటే ధర్మజ్ఞ అంటే ధర్మాన్ని ఎరిగినవాడే కాదు అధర్మాన్ని కూడా తెలిసి అది ఎలా చేయకూడదు అని కూడా తెలుసుకున్నవాడు అనమాట. ఏవి విషయాలు చేయాలో కాదు ఏ విషయాలు చేయకూడదు అనే విషయాలు కూడా తెలిసినవాడు. అలాగే ఇంకొకటి మనము కృతజ్ఞ అంటే కృతజ్ఞ అంటే ఎవరైనా తనకి ఏదైనా చిన్న మేలు చేసినా కానీ ఎప్పుడు మర్చిపోడు అనమాట. కృతజ్ఞతుడుగా కృతజ్ఞతతో ఉంటాడు శ్రీరామచంద్రుడు అంటే ఇప్పుడు అది చెప్పబోతున్నారు శ్రీరాముడు అని. సో మనకు అలాగే చ అంటే ఏంటంటే, అలాగే ఎవరైనా తన వైపు అంటే అతని వైపు ఏవైనా తప్పులు కానీ అపరాధాలు కానీ చేస్తే దాన్ని నేను లెక్క చేయడు గుర్తుపెట్టుకోడు అనమాట. కానీ ఎవరైనా తనకి ఏదైనా సహాయం చేస్తే ఏదైనా చిన్న మేలు చేసినా కానీ తప్పకుండా గుర్తుపెట్టుకుంటాడు, ఎప్పుడు ఆ కృతజ్ఞత భావాన్ని వదులుకోడు అనమాట. అది ఎవరు అని అడుగుతున్నారు. మూడవ శ్లోకం చూద్దామంట. చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః. చాలా సుందరంగా మనోహరంగా ఉంటాయి శ్లోకాలు. ముఖ్యంగా నాకు ఇప్పటివరకు చదివినల్లా ప్రతి శ్లోకం చాలా బాగా అనిపించింది. సో యాక్చువల్లీ ఇవి అనుష్ఠూప చందులో ఉంటాయి. మన భగవద్గీతలో శ్లోకాలు కూడా చాలా శ్లోకాలు ఇదే ఛందస్సులో ఉంటాయి కనుక మనకి చదువుకోవడం కూడా చాలా ఈజీ ఫాస్ట్గా అయిపోతున్నాయి. సో చారిత్రేణ చ అంటే మంచి సరైన చరిత్ర కలిగిన వాడు అంటే సరైన విధంగా అన్ని వైదిక సాంప్రదాయాలు కార్యాలు వైదిక పద్ధతి తెలిసినవాడు ఆచరణ చేసుకునేవాడు చేసేవాడు ఎవరు. ఇంకా సర్వభూతేషు కోహిత, సర్వభూతేషు అంటే ప్రతి ప్రాణి యొక్క హితాన్ని కోరే వ్యక్తి ఎవరు అంటే ఇవన్నీ ఒకరిలోనే కావాలి. ఎవరికి, మన వాల్మీకి మునికి నారదుని అడుగుతున్నాడు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు ఆ ఒక్క వ్యక్తి ఎవరికి ఇవన్నీ లక్షణాలు ఇవన్నీ ఉన్నాయని. అలా ఇంకొకటి విద్వాన్ కహక, విద్వాన్ విద్వాన్ అంటే అన్ని విద్యలు అంత జ్ఞానం తెలిసిన ఆ వ్యక్తి. ఎవరు సమర్థశ్చ కా సమర్థశ్చ అంటే ఎవరు ఆ యొక్క అంత సమర్థుడు, ఎవరు ఏదైనా సరే చేయగలిగే సమర్థ సామర్థ్యం ఉన్న వ్యక్తి, ఏదైనా సరే చేయగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి ఎవరు. అంతేకాకుండా ఇంకా మరియు ప్రియదర్శన, ఆయన యొక్క దర్శనం ఎంతో ప్రియంగా ఉంటుందంట. ప్రియమైన దర్శనం ఆయన దర్శనం, ఆయన చూడ్డానికి ఎంతో సుందరంగా మనోహరంగా ఉండే ఆ స్వరూపం ఆయనది. అవునండి, చ అంటే మరియు కరెక్టే. సో కానీ మన తాత్పర్యంలో ఆ చ అంటే కూడా దానికి ఎంత అర్థం ఉంది, దాని లోపల కనిపించని అర్థాన్ని మన ఆచార్యులు అక్కడ తెలియజేశారు, అదే నేను మీకు చెప్పడానికి ప్రయత్నించాను. ఇంకా లాస్ట్ అంటే ఈ క్వశ్చన్లో 3వ శ్లోకం 4వ శ్లోకం మనకి సిరీస్లో, దీంతో మన వాల్మీకి మహర్షి యొక్క ప్రశ్న పూర్తవుతుంది. ఆ శ్లోకం కూడా చూసేద్దామంట. ఆత్మవాన్ కోజిత క్రోధో ద్యుతిమాన్ కో నూయకః కస్య భిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఏం చెప్తున్నారంటే, ఆత్మవాన్ అంటే ఆత్మ పైన నిగ్రహం కలిగిన వాడు, సెల్ఫ్ కంట్రోల్డ్ ఎవరతను. క్రోధో ద్యుతిమాన్, క్రోధో జితక్రోధ, జితక్రోధ అంటే క్రోధాన్ని జయించిన వాడు. క్రోధాన్ని జయించడం అంటే ఏమిటి అంటే, క్రోధాన్ని తన అదుపులో పెట్టుకున్నవాడు. అంటే క్రోధం లేనివాడని కాదు, క్రోధాన్ని అవసరమైనప్పుడు ఎలా ప్రదర్శించాలో, ఎవరిపైన ప్రదర్శించాలో తెలిసినవాడు. క్షత్రియుడు అవునా రాముడు, క్రోధం లేకపోతే ఆయన ఒక శత్రువుని ఎలా నశింప చేస్తాడు, దానికి కావాల్సిన క్రోధాన్ని ఎవరిపైన ఎప్పుడు ఎలా ప్రదర్శించాలో, దానిపైన ఆ క్రోధాన్ని పైన మొత్తం కంట్రోల్ నియంత్రణ ఉన్న వ్యక్తి అంటే క్రోధాన్ని జయించిన వ్యక్తి ఎవరు. అలాగే నెక్స్ట్ ద్యుతిమాన్ అంటే స్ప్లెండరస్, అద్భుతమైన. ఇంకా నసూయక అంటే అసూయ లేని వ్యక్తి ఎవరు. చూడండి ఎన్ని విషయాలు అడుగుతున్నారు, ఒక వ్యక్తిలో ఎన్ని కావాలంట, ఎవరు ఎవరు అని. అంటే ఆయన ఉద్దేశం ఏంటో కూడా మనకు అర్థమవుతుంది దీని ద్వారా. అంతేకాకుండా ఇప్పుడు ఇది లాస్ట్ సెంటెన్స్ మీకు అర్థమైపోతుంది, ఇది సాధారణ మనిషి అయ్యే అవసరమే లేదు, ప్రసక్తి లేదని. ఏంటది కస్య భిభ్యతి దేవశ్చ అంటే ఎవరిని చూసి ఆ దేవతలు కూడా భయపడతారు, ఎప్పుడు రోషస్య సమయుగే, ఆయన యొక్క రోషాన్ని ప్రదర్శించినప్పుడు యుద్ధ భూమిలో. అంటే యుద్ధ భూమిలో తన శత్రువుల పైన ఆగ్రహాన్ని ప్రదర్శించినప్పుడు ఆ శత్రువులు కాదు తన వైపు ఉన్న దేవతలు కూడా భయభ్రాంతులకు గురయ్యే అంత గొప్ప వ్యక్తి ఎవరు. సో ఇక్కడ ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. సో ఈ విషయాన్ని మనం చర్చించుకున్నాము, ప్రశ్న అంటే ప్రశ్నని చూసుకున్నాము, ఇప్పుడు జవాబును చూద్దామంట. ఇప్పుడు 5వ శ్లోకం నుంచి అంటే ఇప్పుడు జవాబు ఇంకా వెంటనే ఆ నారదముని వెంటనే చెప్పడు, ఎందుకంటే నారదముని ఇప్పుడు మనం చూస్తాము ఏంటంటే, ఇప్పుడు వాల్మీకి ఉన్న ఈ సమయంలో, ఈ ప్రశ్న అడిగే సమయంలో రాముడు అక్కడ ఉన్నాడు. ఎందుకంటే ఆ ప్రశ్న అలాగే అడిగాడు, ఈ సమయంలో ఈ లోకంలో ఉన్న ఆ వ్యక్తి కావాలి నాకని. ఒక విధంగా చెప్పాలంటే వాల్మీకి మునికి రాముడి గురించి తెలుసు, అవునా. వాల్మీకి మునికి రాముడి తెలుసు, ఆయన రాజ్యంలోనే ఆయన నివసిస్తున్నాడు వాల్మీకి ముని. ఇది లైవ్ స్టోరీ అన్నమాట. సో వాల్మీకి కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తాడు, అది కూడా మనం చూడబోతున్నాం ఈ వాల్మీకి రామాయణంలోనే. మరి ఇక్కడ మనము చూడవలసింది ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ 2-3 శ్లోకాల్లో మనం అడ్జస్ట్మెంట్ చెప్తారన్నమాట. అంటే నారదముని కూడా గ్రహిస్తాడు, అరే నారదముని తెలిసే అంటే సారీ వాల్మీకి మునికి తెలుసు రాముడు అంటే ఎవరు, ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నాడు అంటే, ఇన్ని విషయాలు కలిగిన వ్యక్తి ఎవరు అంటే, అది సామాన్య పురుషుడు అయ్యే ప్రసక్తే లేదు, అది భగవంతుడు నారాయణుడే అవ్వాలి. అలా ఆ నారాయణుడే ఈ రాముడు అనే విషయాన్ని ఆయనకు ఇప్పుడు కన్ఫర్మేషన్, స్పష్టత కావాలి, ఆయన గురించి మనం ఇప్పుడు వర్ణించవాలి అనే విషయాన్ని ఇప్పుడు నారదుని అర్థం చేసుకొని ఇప్పుడు ఎంతో ఆనందానికి లోనవుతాడు నారదుని కూడా. ఎందుకు అంటే నారదుని ఇప్పుడే వెంటనే అంటే రీసెంట్గా నారదుని బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఆ మూల రామాయణాన్ని మొత్తం వినేసి వచ్చాడనమాట, 100 కోట్ల రామాయణం, 100 కోట్ల శ్లోకాల రామాయణాన్ని. సో మరి అదంతా వినేసి వచ్చిన నారదమునికి ఇప్పుడు ఎంతో ఉత్సాహం అనమాట. అరే ఇప్పుడు ఆ రామాయణం అంతా ఇప్పుడు ఒక సంక్షిప్తంగా ఇప్పుడు మొదలు పెట్టబోతున్నాడు నారదముని. అంటే 100 కోట్ల శ్లోకాల రామాయణాన్ని మూల రామాయణం అంటారు దాన్ని. అది ఏదైతే నారదుని విన్నాడో దాన్ని ఆయన దాని సారాంశాన్ని చెప్పాలంటే దాని సారాంశం మొత్తం వాల్మీకి రామాయణం, కానీ నారదముని తన వాక్యాల్లో ఆ సారాంశాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తాడు మొదటి అధ్యాయంలో. మనకిది మొత్తం రామాయణానికి ఇంట్రడక్షన్ కూడా ఉంటుంది. అందుకనే ఇది వాల్మీకి ముని మహర్షి రచించిన ఆయన స్టైల్ అనమాట రామాయణం స్టైల్. ఏంటంటే ఇప్పుడు చాలా పెద్ద సబ్జెక్ట్ కదా, ఇప్పుడు ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నారనుకోండి, రామాయణం 24,000 శ్లోకాలు 7 ఖండాలు ఇన్ని అధ్యాయాలు ఉన్నాయంటే ఎవరైనా అమ్మో అన్ని అధ్యాయాలు చదివే కన్నా ముందు అసలు ఏముందో విషయం నాకు ఫస్ట్ కొద్దిగా చెప్తే దాని తర్వాత నేను అది చదవాలా వద్దో ముందు తెలుసుకుంటాను అనుకునే వారికి వాల్మీకి మునికి తెలుసు అన్నమాట. అందుకనే మొత్తం రామాయణాన్ని ఒక్క అధ్యాయంలోనే సంక్షిప్త రూపంలో పెట్టేస్తే అది చదివిన వాళ్ళకి ఎంత ఆకర్షణ కలుగుతుందంటే తప్పకుండా వాళ్ళు మిగతా రామాయణం అంతా వదలకుండా చదువుతారనమాట. సో అలాగే ఈ యొక్క రామాయణాన్ని అంటే ఈ మొదటి అధ్యాయాన్ని మూల రామాయణం కదా అని కూడా మనకు ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ప్రాచుర్యం అనమాట. ఈ మొదటి అధ్యాయం ఏదైతే నారదముని వాల్మీకి ఇప్పుడు చెప్పబోతున్నారో మరి చూద్దామా.
ఏతదిచ్చామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే మహర్షే త్వాం సమర్థోసి జ్ఞాతుం ఏవం విధం నరం.
సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో ఇక్కడ వాల్మీకి మనం ఏమంటున్నారంటే ఇంకొక ఆయన శ్లోకం ఉంది, నాకు ఈ యొక్క వ్యక్తిని గురించి వినాలని కౌతూహలత ఎంతో కుతూహలత ఉంది. ఏతదిచ్చామి అహం శ్రోతుం, ఆయన గురించి తెలుసుకోవాలి, శ్రోతుం వినాలనుకుంటున్నాను, ఎంతో ఇచ్ఛ కుతూహలత నాలో ఉంది. నా యొక్క ఈ యొక్క కుతూహలత ఉత్సుకతను మీరు పూర్తి చేయండి, ఎందుకంటే మీరు సమర్థులు. మహర్షే త్వాం సమర్థో, ఓ మహర్షి నువ్వే సమర్థుడివి. చూడగా సంస్కృతం చాలా సింపుల్గా ఉంది. ఇతిహాసాల్లో అంటే రామాయణంలో ముఖ్యంగా సంస్కృతం చాలా వ్యవహారిక సంస్కృతం అనమాట, అంటే వ్యవహారిక భాషలో రాశారనమాట అప్పుడు సమయంలో. ఇప్పుడంటే వ్యవహారిక భాష సంస్కృతం కాదు, ఇంగ్లీష్ అయిపోతుంది, కనుక మనకు ఇది కూడా సంస్కృతం మనకు అర్థం కష్టం. కానీ అయినా కానీ మనము శబ్దాన్ని కొంచెం సులువుగానే అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మన ప్రభుపాద లూకులు బాగా చదివితే ఎంతో అంత కొద్దిగా శబ్దాలు కొన్ని అర్థమవుతాయి.
మహర్షేత్వం సమర్థో
అని అన్నాడు, ఓ మహర్షి నువ్వే సమర్థుడివి. ఈ యొక్క జ్ఞాతుం ఏవం విధం నరం, ఈ జ్ఞానాన్ని నాకు ప్రసాదించడానికి నువ్వే సమర్థమైన వ్యక్తివి. సో అంటే ఎంతో నమ్రత భావనతో ఇక్కడ తన గురువుని ఈ ప్రశ్నలు అడిగాడనమాట వాల్మీకి ముని. సో ఇది ఎలా మనము ఒక ప్రశ్నని అడగాలి మన గురువుకి అనే విషయాన్ని ఇక్కడ మనకు నేర్పించాడు వాల్మీకి ముని తన యొక్క ఆచరణతో. సో ముఖ్యంగా ఏంటంటే తను ఇప్పుడు నారదుని వాక్యాల ద్వారా ఈ స్పష్టం చేయాలనుకుంటున్నాడు భగవంతుడు విశ్వే ఈ రాముడు, ఈయన సాధారణ మనిషి కాదు అనే విషయాన్ని తెలుసుకోవాలని. ఎందుకంటే ఇలాంటి ప్రశ్నకి సమాధానం అంటే ఇది సాధారణ ఏ మనిషికి ఇలాంటి లక్షణాలు ఇన్ని లక్షణాలు ఒక మనిషిలో ఉండడం కష్టం. సో ఇప్పుడు 6వ శ్లోకాన్ని చూద్దామంట.
కృత్వా చైతత్రిలోకజ్ఞో వాల్మీకేర్ నారదో వచః శ్రూయతామితి చ మంత్ర్య ప్రహృష్టో వాక్యమబ్రవీత్.
సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నారద ఆయనకి ముల్లోకాలు తెలిసిన వ్యక్తి అవునా. చూడండి,
శ్రుత్వా చైతత్రిలోకజ్ఞో,
ఆయన ముల్లోకాల జ్ఞానాన్ని కలిగిన వాడు, ఆయన అన్ని ఈ యొక్క వాల్మీకి యొక్క ప్రశ్నను విని వాల్మీకేర్ నారదో వచః శ్రూయతాం ఇది చామంత్ర్యా ప్రహృష్టు అంటే ఎంతో ఆనందాన్ని అనుభూతి చెందాడు. చెప్పాను కదా ఎందుకు ఆనందం నారదమునికి ఇప్పుడు. సో ఈ ఆనందంతో ఇప్పుడు అంటున్నాడంట ఏమని, ప్రహృష్టో వాక్యం అబ్రవీత్, సరే ఇప్పుడు చెబుతాను నువ్వు విను అని.
బహవో దుర్లభాశ్చైవ ఏత్వయ కీర్తితా గుణాః సారీ బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః ముని వక్ష్యామ్యహం బుద్ధ్వా తే యుక్తః శ్రూయతాం నరః.
సో నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఇందులో బహవో, సో ఇప్పుడు ఏమంటున్నారంటే అసలు దుర్లభమయ్యా బాబు, నువ్వు ఇన్ని లక్షణాలు ఒక్క వ్యక్తిలో అడుగుతున్నావు, అలా ఒక్క వ్యక్తి ఇన్ని లక్షణాలు కలిగి ఉండడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, దుర్లభము అయినా కానీ.
అహం బుద్ధ్వాతేర్ యుక్త శ్రూయతాం నరః
అని ఏమంటున్నాడంటే, అయినా కానీ అలాంటి వ్యక్తి గురించి నేను నీకు ఇప్పుడు వర్ణించబోతున్నాను విను అని. ఇలా దుర్లభం అనడానికి అర్థం ఏంటంటే ఏ సాధారణ మనిషిలో ఇలాంటి లక్షణాలు ఉండవు, స్వయంగా విష్ణు అయితేనే తప్ప, ఆ నారాయణుడు అయితే తప్ప ఇంకా ఎవరికి ఇన్ని లక్షణాలు ఒక వ్యక్తిలో, సాధారణ పురుషుల్లో, సాధారణ వ్యక్తిలో ఉండడం అసంభవం అని నారదుని చెప్తున్నాడు అనమాట, ఇండైరెక్ట్గా పరోక్షంగా. దాని అర్థం ఇది అవునా. సో అందుకే ఇక్కడ చెప్తున్నాడు నువ్వు ఇప్పుడు ఇంకా శ్రూయతాం నరః, సరే ఇప్పుడు నువ్వు విను ఓ నారదముని, సారీ వాల్మీకి అని ఇక్కడ ఆయన వాల్మీకి మునికి చెప్తున్నాడు. ఇప్పుడు 8వ శ్లోకం నుంచి తీసుకొని 18వ శ్లోకం వరకు మనం చూడబోయే ఈ 11 శ్లోకాల్లో శ్రీరామచంద్రుడి దివ్య గుణాలని వర్ణిస్తారు. అంటే ఈ యొక్క అన్ని ప్రశ్నలకి సమాధానం ఈ 11 శ్లోకాల్లో ఇచ్చి దాని తర్వాత ఈ రామచంద్రుడి యొక్క చరిత్రను 19వ శ్లోకం నుంచి సంక్షిప్త రూపంలో ఈ యొక్క అధ్యాయం ఆఖరి శ్లోకం వరకు వర్ణించబడింది. సరేనా. సో ఇప్పుడు మరి మనము ఈరోజు మాత్రం ఈ యొక్క రాముడి గురించి, ఆయన యొక్క దివ్య గుణాల గురించి, రూపం గురించి చర్చించుకొని ఈ యొక్క కథను ముగిద్దామంట. సో స్టార్ట్ చేస్తున్నాము 8వ శ్లోకం. అంటే దీని ద్వారా మనం ఈ యొక్క శ్లోకాల ద్వారానేనండి విని రాముణ్ణి దర్శనం చేసుకునేది.
ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనై శ్రుతః నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ.
సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్ష్వాకు వంశ ప్రభవో, ఇక్ష్వాకు వంశంలో జన్మించిన ఆ యొక్క రాముడు, సాధారణ ప్రజలందరూ అతన్ని రామో నామ జనై శ్రుతః, అందరు జనులు ఆయన్ని రామ అనే పిలుస్తారు.
నియతాత్మ మహావీర్యో,
నియతాత్మ అంటే ఆయన ఎప్పుడు ఏమాత్రం ట్రాన్స్ఫర్మేషన్ చేంజ్ అవ్వకుండా ఉంటాడంట, అదేంటో చూద్దామంట. అంతేకాకుండా మహావీర్యో, ఎంతో శక్తిశాలి, ఎంతో వీరుడు, పెద్ద మహావీరుడు, గొప్ప వీరుడు. ద్యుతిమాన్, ఎంతో శోభ కలిగిన వాడు. అంతేకాకుండా ధృతిమాన్ వసి, ఇక్కడ ధృతిమాన్ అంటే ఎంతో ఆనందం, ఆనందంతో ఉంటాడు, బ్లిస్ఫుల్, ఆనందమై. ఇంకా వశీ అంటే అందరినీ వశపరుచుకునే అంత సామర్థ్యం, అందరినీ కంట్రోల్ చేసే సామర్థ్యం. సాధారణ మనిషి అందరినీ కంట్రోల్ చేయలేరు, ఓన్లీ భగవంతుడే కంట్రోల్ చేయగలుగుతాడు. సో మనం ఈ శ్లోకాల ద్వారా ఆ విషయాన్ని అర్థం చేసుకుంటాం. సో ఇక్ష్వాకు వచ్చేసి వైవస్వత మను యొక్క మొదటి పుత్రుడు అనమాట. మనం భగవద్గీతలో కూడా చర్చించుకుంటాం అవునా. మనూరిక్ష్వాక వేబ్రవీత్, మనువు ఇక్ష్వాకుకి భగవద్గీత జ్ఞానాన్ని ఇచ్చాడు అని అవునా. సో ఇక్ష్వాకు వచ్చేసి మనువు వైవస్వత మను, వైవస్వత మనువు యొక్క మొదటి పుత్రుడు. సో ఈ ఇక్ష్వాకు కులంలోనే, ఇక్ష్వాకు యొక్క వంశంలోనే ఎందుకు రాముడు జన్మించాడు? ఇంకా వేరే గొప్ప రాజులు, గొప్ప కులాలు కూడా ఉన్నాయి కదా, వేరే వంశంలో ఎందుకు జన్మించలేదు అంటే ఒక కారణం ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే ఇక్ష్వాకు హరి భక్తుడు, గొప్ప భక్తుడు హరికి. ఆయన హరిని ఎంత బాగా పూజించాడు అంటే ఆయన మెచ్చి ఆయనకు శ్రీ రంగనాథుడి విగ్రహం ఆయనకు లభించిందనమాట, భగవంతుడిది. ఆ రంగనాథ్ విగ్రహం లభించింది, మీకు తెలుసు అదే రంగనాథ్ విగ్రహం తర్వాత మన శ్రీరంగం వరకు వెళ్ళింది. సో అందుకనే ఈయన భక్త వాత్సల్యతకు మెచ్చి ఒక విధంగా ఒక కారణం, అందుకే ఇక్ష్వాకు వంశంలో జన్మించాడని. ఎన్నో కారణాలు ఉంటాయి భగవంతుడు, కానీ ఇక్కడ ఇక్ష్వాకు పేరు వచ్చినందుకు ఇక్ష్వాకు యొక్క గొప్పతనాన్ని వర్ణించబడింది అనమాట. అలాగే ఆయన స్వయంగా నారాయణుడే, ఎందుకంటే ఆయన ఎన్నో రకరకాల లీలలు చేస్తాడు. ఇప్పుడు ఆ గొప్ప గొప్ప లీలలు చూసి మనకు అర్థమైపోతుంది అతనే నారాయణుడు అని. మహావీర్యో, ఎంత వీరుడో మనము ఈ రామాయణంలో చూడబోతున్నాం అన్నమాట. తాటకును వధిస్తాడు, విశ్వామిత్ర యొక్క ఆ యజ్ఞాన్ని రక్షిస్తాడు, అహల్యను ఉద్ధరిస్తాడు, అలాగే ఆ అహల్యకు తన భర్త ద్వారా కలిగిన శాపం నుంచి విమోచనాన్ని కలిగిస్తాడు, ఆ శివధనుస్సుని విరుస్తాడు, అంతేకాకుండా పరశురాముడిని కూడా శాంతపరుస్తాడు ఓడించి. ఏడు తాల వృక్షాలని ఆయన ఒక్క బాణంతో ఛేదిస్తాడు, ఆ వాలిని సంహరిస్తాడు. రామసేతు బ్రిడ్జ్, రామసేతుని నిర్మిస్తాడు, రావణుణ్ణి సంహరిస్తాడు. సో ఇవన్నీ విషయాలు చూసి మనకు అర్థమయ్యేది ఏంటంటే రాముడు సాధారణ మనిషి కాదు, ఆ భగవంతుడు నారాయణుడే అని. ఎందుకంటే రావణుణ్ణి ఎవరు చంపలేకపోతారు కదా, అందుకే కదా అందరు వెళ్ళి వేడుకుంటారు ఆ విష్ణువుని. సో ఆ విషయాలన్నీ మనం చూడబోతున్నాం బాలకండలో, అంటే బాలకండ ఇంకా వచ్చే దాంట్లో కూడా వచ్చే కండలు రామాయణంలో. సో నియతాత్మ అన్నారు కదా, నియతాత్మ అనే శబ్దానికి అర్థం ఏంటంటే ఇక్కడ మనకు రాశారు ఆచార్యులు, వన్ హూస్ నేచర్ డస్ నాట్ చేంజ్, అంటే తన యొక్క నేచర్ స్వభావం ప్రవర్తన అనేది మారదన్నమాట. అలా అంతేకాకుండా అతని శరీరం కూడా మారదు. ఎందుకు? మన శరీరం మారిపోతుంది కదా, మన శరీరం ఓల్డ్ అయిపోతుంది, ముసలితనం అయిపోయి ముసలి శరీరం వచ్చేస్తుంది మన కొన్ని రోజుల తర్వాత. దాని తర్వాత ఎన్నో రోగాల పాలయ్యి శరీరం నశించి కృషించిపోతుంది. కానీ భగవంతుడు రామం, రాముడి యొక్క శరీరం అలా ఏమాత్రం నశించిపోదు, ఏమాత్రం నియతాత్మ అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆయనది ఆధ్యాత్మిక శరీరం కనుక. నెక్స్ట్ చూద్దాము 9వ శ్లోకం. బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రుని బర్హణ వపులాంశో మహాబాహు కంబుగ్రీవో మహాహను. ఇక్కడ ఏం రాశారంటే బుద్ధిమాన్, బుద్ధిమాన్ అంటే ఎంత బుద్ధి ఉందంటే అన్ని విషయాలు తెలిసానికి, అన్ని విషయాలు తెలిసిన బుద్ధిమాన్. నీతిమాన్, నీతులు, నీతి అంటే ఏంటి, వేదాల ప్రకారంగా నీతి అంటే ఏంటి తెలిసి దానికి తగ్గట్టుగా జీవించే వ్యక్తి. వాగ్మి అంటే ఆయన వేదాలను తెలియడమే కాకుండా దాని ప్రచారంలో కూడా పెడతాడు, దాని ప్రచారం కూడా చేస్తాడు, తన ఆచరణ ద్వారా మరియు అతని కార్యాల ద్వారా ఈ వేదాల యొక్క ప్రచారాన్ని కూడా చేస్తాడనమాట. అలాగే శ్రీమాన్, శ్రీమాన్ అంటే శ్రీ, ఎంతో ఐశ్వర్యం కలిగిన వ్యక్తి. శత్రు నిబర్హణ, శత్రు నిబర్హణ అంటే శత్రువులు ఎవరైనా సరే తన మార్గానికి తను చేరుకునే లక్ష్యానికి అడ్డు వస్తే వారిని హతమార్చేస్తాడనమాట. ఆయన దారిలో ఎవరు వచ్చారంటే అంతే, అడ్డు వచ్చారంటే వెంటనే అడ్డు తొలగించేస్తారు ఎవడైనా సరే. విపులాంశ అంటే ఆయన యొక్క భుజాలు ఎంతో పెద్దగా అంటే ఎంతో దృఢంగా ఉన్నాయంట. విపులాంశ అంటే భుజాలు అనేది ఎత్తుగా ఉన్నాయన్నమాట. మహాబాహు, బాహువులు ఎంతో పెద్ద బాహువులు అన్నమాట, అసలైన బాహుబలి. కంబు గ్రీవ అంటే ఆయన యొక్క గొంతు వచ్చేసి శంఖంలా ఉంటుందన్నమాట. అసలు శంఖంలా ఉండడం అంటే మన ఒక అర్థం, బుక్ అర్థం ప్రకారం ఏంటంటే ఒక గొంతుకి మూడు రకాల మూడు లైన్లు ఉంటాయి, మూడు చిన్న మడతల్లాగా మూడు లైన్లు ఉంటే అది శంఖం లాంటి గొంతు అంటారంట. మహాహను, హను అంటే ఇవి జాబోన్ అనమాట, ఇది ఈ ఈ పార్ట్ ఇది కూడా మహాహను అంటే పెద్దగా ఉంటుందంట. ఇవన్నీ మహాపురుషులు, మహాపురుషుల యొక్క భగవంతుడు యొక్క ఉండే లక్షణాలు అనమాట, మహా అవతార పురుషుల యొక్క లక్షణాలు ఇవి మన శాస్త్రాల ప్రకారం. సో హను అంటే మన హనుమంతుడి పేరు హనుమాన్ అని ఎందుకు వచ్చిందంటే ఆ యొక్క ఇంద్రుడి యొక్క వజ్ర తగిలి ఆ కొంచెం దెబ్బ తగులుతుంది హనుకి, దవడకి, అందుకనే ఆయన హనుమాన్ అంటారు. అవునా? సో ఇక్కడ రాముడిని మహాహను అనమాట ఆయనకున్నది. సో అంతేకాకుండా వాగ్మి అంటే ఇక్కడ వాగ్మి అని ఇచ్చారు కదా, వేదాలు తెలిసి వేదాలని ప్రచారం చేయడమే కాకుండా ఆ వేదాలని ఎవరైతే ప్రచారం చేస్తారో, వేదవాక్యాలు ఎంతో మధురమైన శబ్దాలు. సో అలా ప్రచారం చేసే ఆ రాముడు కూడా ఎంతో మధురంగా మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన మాట్లాడే వాక్యాలన్నీ వేదవాక్యాలు కనుక. నెక్స్ట్ 10వ శ్లోకం.
మహోరస్కో మహేశ్వాసో గూఢజతుర్హరిందమః అజానుబాహు శుశిరాః సులత సులలాత సువిక్రమః.
ఇంకేం చెప్తున్నారంటే మహారస్కో మహారస్కో అంటే ఆయన యొక్క ఛాతి వెడల్పుగా చాతుందంట, బ్రాడ్ చెస్ట్. అలాగే మహేశ్వాసో, మహేశ్వాసో అంటే ఎంతో గొప్ప ధనుర్ధారి అంటే ఆయన శరీరం చూసే ఆ లక్షణాలు చూసి ఎంతో గొప్ప ధనుర్ధారి అని చెప్పగలరంట.
గూఢ జాతృర్
అంటే ఈ యొక్క కాలర్ బోన్ ఉంటుంది కదా మనకి, ఇక్కడ దీన్ని ఏమంటాము మరి ఇంగ్లీష్లో, ఇక్కడ కాలర్ బోన్ ఉంటుంది అంటే ఆ కాలర్ బోన్ కనిపించట్లేదంట, అంటే అక్కడ ఎంతో మంచిగా పుష్కలంగా శరీరం ఉందన్నమాట. అంటే ఆ కాలర్ బోన్ మామూలుగా ఎవరైనా దుర్బలమైన శరీరం ఉంటే, బక్కగా ఉంటే వాళ్ళ బొక్కలన్నీ కనిపిస్తాయి అన్నమాట బయటికి. అలా ఇక్కడ భగవంతుడు ఆ కాలర్ బోన్ కనిపించట్లేదంటే ఎంతో మంచిగా ఎంతో సమృద్ధిగా తన యొక్క శరీరం ఉంది అని, నిర్మితమై ఉంది శరీరం సమృద్ధిగా.
అరిందమహ
అంటే తన శత్రువుల్ని హతమార్చే వ్యక్తి, ఎప్పుడైనా శత్రువుని జయించగలిగే వ్యక్తిని అరిందమహ అంటారు.
ఆజానుబాహు
ఇది అర్థమైపోయింది అనుకుంటా, ఆజాన బాహువులు ఆయన బాహువులు, ఆజాన బాహువులు అంటే పొడుగు అయిన చేతులు ఉన్నాయన్నమాట. ఆయన బాహువులు వచ్చేసి మన మోకాలి వరకు అంటే నించొని ఉంటే మోకాలి వరకు చేతులు చేరుకుంటాను.
సుశిరాహ
అంటే మన ఆయన యొక్క ముఖం వచ్చేసి ఎంతో సుందరంగా అద్భుతంగా నిర్మితమైంది.
సులలాత
అంటే ఆయన నుదురు కూడా ఎంతో సుందరంగా ఉందంట. అలాగే సువిక్రమ అంటే ఆయన నడిచే తీరు కూడా ఎంతో మనోహరంగా ఉంది, ఏనుగులాగా ఉంటుందని ఇక్కడ రాశారు. సో ఇక్కడ ఇంకొక అర్థం కూడా ఇచ్చారు అరిందమకి. అరిందమ అంటే ఆయన ఎప్పుడు ఆయన తన శత్రువులపైన జయిస్తారని ఇచ్చారు కదా, దీనికి ఇంకొక అర్థం కూడా ఉందంట. ఆ అర్థం ఏంటంటే శత్రువులు అంటే సిన్ఫుల్ రియాక్షన్స్, పాప కర్మలు అంటే చెప్పాలంటే కర్మ ఫలితం, పాప కర్మ ఫలితం వచ్చేసి వాటిని శత్రువులతో పోల్చారనమాట. ఆయన వాటిని జయించాడు, ఎందుకు ఆయనకి ఏ పాప కర్మ ఫలితాలు లేవు అంతే కదా, ఎందుకంటే ఆయన భగవంతుడు కనుక. ఎందుకంటే ఆయన యొక్క శరీరం అనేది ఆ కర్మ ఫలితం ద్వారా నిర్మించబడిన శరీరం కాదు. ఒక కర్మ ఫలితం ద్వారా నిర్మించబడిన శరీరం అయితే అప్పుడు అలా అనుకోవచ్చు, కానీ భగవంతుడు అలా కాదనమాట. అది కూడా ఇంకొక అర్థం దానికి. సరే ఇంకా ఈ శరీరం భగవంతుడి ఆధ్యాత్మికం అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యం. బృహద్వైష్ణవ స్మృతిలో ఒక శ్లోకం వస్తుందన్నాడు. అది ఎవరైనా ఇలా తప్పుగా అర్థం చేసుకున్నారనుకోండి, ఈ భగవంతుడి శరీరం కూడా మనలాగే సాధారణమైన మనిషికి ఉన్న శరీరమే, మనలాగే అది కూడా కుళ్ళి కుచించిపోయి నశించిపోతుంది వృద్ధాప్యంతో అని అనుకుంటే అది మనం చేసే పెద్ద తప్పు, మూర్ఖత్వం, అపరాధం అనే విషయాన్ని, అలా అనుకునేవారు ఎంత పెద్ద అపరాధాన్ని చేస్తున్నారో, వాళ్ళు ఎంతమైన నీచమైన వ్యక్తులో అనే విషయాన్ని ఈ శ్లోకంలో వ్యక్తపరుస్తున్నారు. ఈ శ్లోకం వచ్చేసి బృహద్ వైష్ణవ స్మృతిలో ఉంది. మనకు ఒక మాతాజీ ఒకరోజు ఎవరో ఆమెకు వాట్సాప్లో చేశారంట, హేమలత మాతాజీ గారు ఉన్నారు క్లాస్లో, ఎవరో ఆమెకు పంపించారు మెసేజ్లో, ఈ కృష్ణుడు ఎంత అతను చనిపోయిన తర్వాత శరీరం కుళ్ళి కుషించిపోయి నశించిపోయి చనిపోయాడు, కాబట్టి మీరు కూడా అలా చనిపోతే బెంగపడకండి, అది ఏదోదో రాశారనమాట వాట్సాప్ మెసేజ్లో. సో ఆమె చూసి ఆమె కొంచెం కంగారయ్యి నాకు పంపిస్తే ఎస్ఎంఎస్, నేను ఇదే శ్లోకాన్ని పంపించాను వాట్సాప్లో.
యో వ్యక్తి భౌతికం దేహం కృష్ణస్య పరమాత్మనః స సర్వస్మాద్ బహిష్కార్యః శ్రౌతస్మార్త విధానతః ముఖం తస్యావలోక్యాపి సచేలం స్నానమాచరేత్.
ఒకవేళ ఒక వ్యక్తి ఈ విధంగా అనుకుంటే ఆ భగవంతుడు, కృష్ణుడి శరీరం కూడా, భగవంతుడి శరీరం కూడా మనలాగే భౌతిక శరీరం అని అనుకునే ఆ వ్యక్తిని అన్ని రకాల వైదిక సాంస్కృతిక సంసార వేదిక కార్యక్రమాలు ఏవైతే మన అనుష్ఠానాలు కానీ, ఏవైనా యజ్ఞ కార్యక్రమాలు, ఏ కార్యక్రమాలు, ఏ ఒక్క మంచి కార్యక్రమాలు తలపడినా అన్ని కార్యక్రమాలు నుంచి శృతి శృతికి సంబంధించిన ఏమైనా సరే అలాంటి వ్యక్తి ఒకవేళ వన్ హూ ఈవెన్ గ్లాన్సెస్ అపాన్ సచ్ పర్సన్స్ ఫేస్, అలాంటి వ్యక్తిని ఒకవేళ మీరు చూసినా కానీ అలాంటి వ్యక్తిని అన్ని కార్యాల నుంచి బహిష్కరిస్తారు. ఇంకోటి ఏంటంటే ఆ వ్యక్తి యొక్క ముఖాన్ని మీరు దర్శించినా కానీ మీరు తప్పకుండా వెంటనే అవే గుడ్డలతో అలాగే వెళ్ళి స్నానం చేయాలంట శుద్ధపరచుకోవడానికి. అంత కలుషితమైన వ్యక్తి అతను. అతన్ని ఎలాగో ప్రవేశం లేదు ఏ వైదిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి, ఏ ఆధ్యాత్మిక అంటే ఆధ్యాత్మిక అంటే ఆధ్యాత్మిక కాదు ఇక్కడ వేదిక కార్యక్రమాలు అన్నమాట, స్మృతి శాస్త్రాలు శృతి శాస్త్రాలు అనుసరంగా పాటించేవి. సో అంటే ఎంతో అలాంటి వ్యక్తి కలుషితమైన వ్యక్తి, అతని చేతన ఎంతో కలుషితమైన చేతన అని ఇక్కడ చెప్తున్నారు. 11వ శ్లోకం చూద్దామంట. సమ సమ విభక్తాంగ స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ పీనవక్ష విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణ. ఇంకా లక్షణాలు ఏం చెప్తున్నారంట ఇక్కడ. సమ సమ అంటే ఆయన చాలా పొడుగ్గా లేడు, పొట్టిగా కూడా లేడు, అంటే సరైన హైట్ ఉందన్నమాట అతనికి. అలాగే తన యొక్క విభక్తాంగ అంటే ఆయన అంగాలన్నీ, శరీర అంగాలన్నీ కూడా ఎంతో చక్కగా నిర్మితమైన ఉన్నాయంట. ముఖ్యంగా చేతులు కాళ్ళు అన్నీ కూడా ఎంతో సంపూర్ణంగా సమృద్ధిగా ఎంతో చక్కగా సరైన ఆకారంలో నిర్మితమై ఉన్నాయి. అలాగే ఆయన ఒక స్నిగ్ధ వర్ణ, ఆయన ఒక వర్ణం వచ్చేసి స్నిగ్ధ మాయిస్ట్ తేమ వర్ణం. అలాగే ఇంకొకటి ప్రతాపవాన్, ఎంతో ప్రతాపవంతుడు, ప్రతాపవంతమైన శరీరం. అంతేకాకుండా ఆయనది వచ్చేసి పీనవక్ష, వక్షస్థలం వచ్చేసి పీనవక్ష అంటే అది ఫ్లెషీ అంటే చెప్పానుగా సమృద్ధిగా పుష్కలంగా పౌష్టికంగా ఉంటుందన్నమాట ఆయన శరీరం చూడడానికి. విశాలాక్షో, విశాలాక్షో అంటే ఆయన కళ్ళు విశాలంగా ఉండే, అక్ష అంటే కళ్ళు అనమాట, ఆక్ విశాలాక్షు అంటే పెద్ద పెద్ద కళ్ళు ఆయనకి. హిజ్ బాడీ పార్ట్. ఇంకోటి ఏంటంటే లక్ష్మీవాన్ శుభలక్షణ అంటే ఆయన శరీరంలో ఉన్న ప్రతి అంగము ఎంతో ప్రేమను పెంపొందించే విధంగా ఉంటుందంట. అంటే ఎవరైనా ఆయన చూస్తే ఆయన పట్ల ప్రేమ పెరిగిపోతుందంట వాళ్ళకి. అలాగే అన్ని శుభ లక్షణాలు ఆయన శరీరంలో మీకు కనిపిస్తాయంట. ఇంకా నెక్స్ట్ 2 శ్లోకాల్లో ఏం వర్ణిస్తారంటే భగవంతుడు ఎలా తన భక్తుల్ని సంరక్షిస్తాడు, సంరక్షణ తన భక్తుల్ని ఎలా సంరక్షిస్తాడు అనే విషయాన్ని నెక్స్ట్ వచ్చే 2 శ్లోకాల్లో నారదముని వర్ణిస్తున్నాడు. ధర్మజ్ఞ సత్య సంధశ్చ ప్రజానాం చ హితే రతః యశస్వీ జ్ఞాన సంపన్నః శుచిర్వశ్య సమాధిమాన్ ప్రజాపతి సమ శ్రీమాన్ దాతా రిపు నిషూధనః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ధర్మజ్ఞ అంటే ధర్మాన్ని తెలిసినవాడు, తన ధర్మం ఏంటి ఎలా పాటించాలి అని తెలుసుకున్నవాడు. దీని గురించి ఇంకో కొంచెం వాక్యాల్లోనే చర్చించుకుందామంట. సత్యసంధ, సత్యసంధ అంటే సత్యవచనాన్ని పాటించేవతను. ఆయన వచనం ఇచ్చాడంటే సత్యవచనాన్ని సత్యం చేసి నిరూపించి చూపిస్తాడు, అంతేగాని మాట ఎప్పుడు దాని మాట మాట ఇచ్చిన మాటని ఎప్పుడైనా నిలబెట్టుకుంటాడు అది. ఇంకోటి ప్రజానాం చ హితే రతః, ఆయన ఎప్పుడు ఎల్లప్పుడు ప్రజల హితాన్ని కోరించే ఎప్పుడు ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటాడు, ఎలా నా ప్రజలు వాళ్ళ యొక్క హితాన్ని కోరడం. యశస్వి ఎంతో యశస్సు కలిగిన, ఫేమస్ ఎంతో యశస్సు కలిగిన వ్యక్తి. జ్ఞాన సంపన్న ఎంతో జ్ఞానం కలిగి ఉంది. ఇంకా శుచి, శుచి అంటే స్ట్రైట్ ఫార్వర్డ్, దీని గురించి కూడా మళ్ళీ మనం చర్చించుకుంటాము. శుచి అంటే ముక్కు సిటిగా ఉండడం, చెప్పడం. వశ్య సమాధిమాన్, వశ్య అంటే తన భక్తుల మీద ఆధారపడి ఉంటాడంట. ఎందుకు అంటే ఎప్పుడు తన భక్తులని ఆలోచిస్తుంటూ వాళ్ళ గురించి చింతిస్తూ వాళ్ళని ఎలా సంరక్షించాలనే ఆలోచనలో వాళ్ళతో పాటు ఆయన వాళ్ళ మీద ఆధారపడి కూడా అలా బతుకుతూ ఉంటాడంట. ప్రజాపతి సమహ అంటే ఆయన ప్రజాపతితో సమానంగా ఈ యొక్క మొత్తం సృష్టిని సంరక్షించే సామర్థ్యం కలిగిన వ్యక్తి అని. ఇంకోటి శ్రీమాన్ అంటే ఆయన శ్రీని ఎప్పుడు ఆయనతో మనము సపరేట్ చేయలేము, శ్రీతో కలిగి శ్రీ కలిగిన వాడు అంటే ఎప్పుడు ఆ శ్రీ అంటే లక్ష్మీదేవి అంటే ఇక్కడ సీతాదేవి తనతో పాటు ఎప్పుడు నివసిస్తూ ఉంటుందని. దాత అంతేకాకుండా ఇక్కడ హీ నరిషస్, ఎప్పుడు తన భక్తులని ఆయన పోషణ ఇస్తూ ఉంటాడు తన భక్తులకి. రిపునిషూదన అంటే ఆయన యొక్క శత్రువుల్ని హతమారుస్తాడు. అతను ఎంత తన ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాడు అనే దానికి ఒక శ్లోకం ఉంది రామాయణంలో, తర్వాత వస్తుంది కానీ ఇక్కడ వర్ణించారు, చెప్పేసుకుంటాను. అప్యహం జీవితం జహ్యం త్వాం వా సీతే స లక్ష్మణాం నహి ప్రతిజ్ఞాం సంశ్రుత్య బ్రాహ్మణేభ్యో విశేషత. అంటే ఇది ఏం చెప్తున్నారంటే, ఇక్కడ రాముడు ఈ విషయాన్ని చెప్తున్నాడు ఏమని, ఓ సీత నేను నా ప్రాణాలనైనా ఇచ్చగలను, నిన్నైనా వదులుకోగలను, లక్ష్మణునైనా వదులుకోగలను, కానీ నేను ఇచ్చిన మాటను మాత్రం ఎప్పుడు తప్పను, నేను ఇచ్చిన వచనాన్ని ఎప్పుడు నెరవేరుస్తాను, ముఖ్యంగా ఏదైతే నేను బ్రాహ్మణులకు ఇస్తాను, బ్రాహ్మణేభ్యో విశేషతగా విశేషంగా బ్రాహ్మణులకు ఏదైతే నేను వచనాన్ని పలుకుతానో తప్పకుండా నిలబెట్టుకుంటాను, నా ప్రాణాలు పోయినా సరే, నిన్ను కోల్పోయినా సరే, లక్ష్మణుని కోల్పోయినా సరే. ఇది రాముడి వచనం సీతకు చెప్తున్నాడు. శుచిహి అంటే అతన్ని చూడడమే ద్వారానే మనం శుచి అంటే శుద్ధమైపోతామంట, పవిత్రమైపోతాం మనం. అంతేకాకుండా ముక్కుసూటిగా మాట్లాడడం కూడా, ఎందుకంటే కొంతమంది ఎవరైతే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడకుండా లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడతారు, వాళ్ళని అశుద్ధి అశుచి అంటే వాళ్ళు శుద్ధత లేదు వాళ్ళలో అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి శ్లోకం, రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. ఇక్కడ చూసారా ఎన్నిసార్లు, నాలుగు సార్లు రక్షిత 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 అని రాశారు. అంటే నాలుగు విషయాల్ని నలుగురిని రక్షిస్తారు. ఏదో చూద్దామంట. రక్షిత జీవలోకస్య అంటే అందరి జీవుల్ని రక్షిస్తాడు. ఇంకా ధర్మస్య పరిరక్షిత, పరిరక్షిత అంటే సంపూర్ణంగా వైదిక ధర్మాన్ని రక్షిస్తాడు. ఇంకొకటి వచ్చేసి రక్షిత స్వస్య ధర్మస్య, తన స్వధర్మాన్ని కూడా ఆయన ఎంతో చక్కగా రక్షిస్తాడు. ఎలా అనేది చూద్దాం. స్వజనస్య చ రక్షిత, ముఖ్యంగా తన స్వజనుల్ని, ఎవరైతే తన భక్తులో వాళ్ళని తప్పకుండా రక్షిస్తాడు. సో మొదటిది వచ్చేసి ఒకటి, ఇక్కడ వైదిక ధర్మాన్ని ఎలా రక్షిస్తాడంటే తను ఆచరణలో పెట్టుకొని ఇంకో ప్రచారం కూడా చేసి. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ స్వధర్మాన్ని కూడా పాటిస్తాడు. ముఖ్యంగా ఇక్కడ వర్ణాశ్రమ ధర్మాన్ని కూడా సంబంధించి ఆయన ఎంతో చక్కగా దాన్ని నిలబెడతాడు మరియు రక్షిస్తాడు. అంతేకాకుండా ముఖ్యంగా క్షత్రియ ధర్మాన్ని, ఎందుకంటే ఆయన తన క్షత్రియుడు కనుక తన స్వధర్మం క్షత్రియ ధర్మాన్ని ఎంతో చక్కగా రక్షిస్తాడు, పరిరక్షిస్తాడు. ఎందుకంటే ఇది ఎందుకు ఇంత బాగా చెప్తున్నారంటే, చెప్పడం చాలా సులువు కానీ పాటించడం చాలా కష్టం. ఇప్పుడు నేను లెక్చర్ ఇవ్వడం నాకు చాలా సులువు, కానీ మనం నేర్చుకునే తత్వాలు, ఎన్నో విలువలు, ఎన్నో విషయాలు ఆచరణలో పెట్టుకోవడం అనేది చాలా కష్టమైన విషయం నాకైనా. సో మీ అందరి అనుగ్రహం ఆశీర్వాదం ఉంటే నేను కూడా భక్తి మార్గంలో ఎంతో అంత పాటించి సరిగ్గా ముందుకు వెళ్ళగలను అన్నమాట. ఎందుకంటే ఇక్కడ చాలామంది చాలా ఈజీగా సులువుగా చెప్పగలరు క్లాసులు, కానీ పాటించడం చాలా కష్టమని ఇక్కడ రాశారు. ధర్మోపదేశ సమయే జనా సర్వేపి పండితాః తత్ అనుష్ఠాన సమయే మునయోపీన పండితాః. ఏం చెప్తున్నారంటే, ధర్మోపదేశాలు చెప్పే సమయంలో ధర్మోపదేశ సమయే జనా సర్వేపి పండితాః, జనులందరూ పెద్ద పండితులే, చెప్పడానికి ఏంది, ఎవడేం చెప్పేస్తారు, చాలా సులువు. తత్ అనుష్ఠాన సమయే, అవే విషయాలు ఆచరణకు వచ్చే సమయంలో మునయోపీన పండితాః, వీళ్ళెవరు పండితులు గారు, ఎంత పెద్ద మునులైనా సరే అక్కడ విఫలమైపోతారు అని రాశారన్నమాట. సో నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామంట. కొద్దిగా ఈరోజు టైం ఎక్కువైపోయిందండి, నాకు తెలుసు కొంతమందికి ఎక్కువైపోయిన అనిపిస్తుంది అనుకుంటాను. జస్ట్ ఇంకో కొద్దిసేపట్లో అయిపోతుంది, మనం ఫాస్ట్గా చూసేసుకుందామంట. వేద వేదాంగ తత్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ స్మృతిమాన్ ప్రతిభానవాన్. వేద వేదాంగాలు తెలిసిన వ్యక్తి అన్నిటినీ సంపూర్ణంగా తెలుసుకున్న వ్యక్తి శ్రీరామచంద్రుడు. అలాగే ముఖ్యంగా ఇక్కడ చెప్పింది ఏంటంటే ధనుర్వేద అనే క్షత్రుడు కదా, అందుకనే ధనుర్వేద చ చ అంటే ఇంకా ధనుర్వేదలాగా ఇంకొన్ని మూడు ఉపవేదాలు ఉన్నాయి, వాటిని కూడా తెలుసుకున్నాడు అనకు తెలుసు. అంతేకాక సంపూర్ణంగా తెలియడమే కాకుండా సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ, అన్ని శాస్త్రాల సారాన్ని తెలిసిన వాడు. అంతేకాకుండా స్మృతిమాన్ ప్రతిభవానవాన్ అంటే స్మృతి, ఆయనకు స్మృతి శక్తి అంటే ఏవైతే తెలుసుకోవడమే కాదు ప్రతి విషయాన్ని గుర్తుకుంటుంది ఆయనకి, ఎలా సరైన సమయంలో దాన్ని ఉపయోగించాలో కూడా తెలుసు. సో మొత్తం వేద శాస్త్రాలు వేదిక జ్ఞానం వచ్చేసి ఈ యొక్క సందర్భంలో దేని గురించి చెప్తున్నారంటే ఇక్కడ ఏ ఇవన్నీ రకరకాల వేద విద్యలు తెలుసు అని చెప్పారు కదా రాముడిని, అవన్నీ కలిపి మొత్తం 18 భాగాలుగా వర్ణించారన్నమాట. ఈ వేదిక జ్ఞానం మొత్తం 18 భాగాలుగా విభజించి చెప్తున్నారు ఇవన్నీ రాముడికి తెలుసు అని. అవి ఏవేవి అంటే మనం జస్ట్ చూసుకుందామంట, చాలా ముఖ్యం మీకు తెలవాలి వేదాంగాలు అంటే వేద వైదిక జ్ఞానం ఎంత గొప్పది ఎంత పెద్దది అనే విషయాన్ని. సో మొత్తము మనకి ఒకటైతే తెలుసు మీ అందరికీ, 4 వేదాలు ఉన్నాయి. ఇప్పుడు 18లో ఏంటి 18 అనేది చూస్తున్నాం. ఫస్ట్ 4 మీకు తెలుసు, రిగ్ యజు సామవేదులు, అవునా, రిగ్వేద యజుర్వేద సామవేద అథర్వవేద, ఈ 4 వేదాలు మీకు తెలుసు. సరే అది కాకుండా ఇంకా 6 వేదాంగాలు ఉన్నాయంట. ఆ 6 వేదాంగాలు ఏంటివి, శిక్ష కల్పో వ్యాకరణ నిరుక్తం జ్యోతిషాంగతి ఛందసాం విచితిశ్చేతి షడంగాని ప్రచక్షతే. సో శిక్ష కల్ప వ్యాకరణ నిరుక్త జ్యోతిష ఛందస్, అవునా, ఇవేంటి అంటే శిక్ష అంటే అది మనము ఎలా ప్రతి అక్షరం గురించి దాన్ని ఎలా పలకాలి ఆ విషయాల గురించి, దాన్ని యొక్క అసెంట్ ఏ విధంగా పలకాలి ఉచ్చరించాలి ఉచ్చరణ గురించి ముఖ్యంగా ఉంటుందంట శిక్షలో. కల్పలో వచ్చేసి ఆ వేదిక యజ్ఞాల్లో ఏ విధంగా వాటిని ఏ విధంగా అనుసరించాలి అనే విషయాలు, దీని తర్వాత ఏది అనుసరించాలనే విషయాలు తెలియజేస్తారంట. వ్యాకరణలో వ్యాకరణ ఎలా శబ్దాలని ఉపయోగించాలి వాక్యాల్లో, అది వ్యాకరణలో వస్తుంది. నిరుక్తలో ఎన్నో రకరకాల శబ్దాల్లో అక్షరాలను ఎలా మార్చవచ్చు దాని యొక్క మొత్తం జ్ఞానాన్ని అక్కడ ఉంటుంది. జ్యోతిష శాస్త్రంలో వచ్చేసి ఏ సమయాల్లో సరైన కార్యాలు, ఏ కార్యం ఏ సమయంలో తలపెడితే అన్నిటికన్నా మంచి కార్యం అంటే మంచి ఫలితాన్ని ఇస్తుందో అది తెలుసుకునే శాస్త్రం జ్యోతిష శాస్త్రం. ఛందస్సు, ఛందస్సు వచ్చేసి చెప్పాను కదా ఈ శాస్త్రాల్లో కూడా ఎన్నో రకాల నియమాలు పద్ధతులు ఉంటాయి రచించడానికి, దానికి కావాల్సిన అది వాక్యరచనే కానివ్వండి కావ్యరచనే కానివ్వండి, ఆ కావ్యరచనకి కావాల్సిన ఛందస్సు మీటర్స్ దానికి రూల్స్ రెగ్యులేషన్స్ నియమాలు అవన్నీ ఈ ఛందస్సు అనే శాస్త్రంలో రచించబడి ఉంటాయి. సో ఇవి 6 వేదాంగాలు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఉపవేదాలు, 4 ఉపవేదాలు. ఇప్పుడు మొదటి 4 వేదాలు మీకు తెలుసు, ఇప్పుడు 6 మొత్తం 10 అయిపోయాయి, నెక్స్ట్ 4 ఉపవేదాలు. ఆ 4 ఉపవేదాల్లో ఒకటి ఇక్కడ స్పష్టంగా చెప్పేశారు ధనుర్వేద, ఎందుకంటే క్షత్రియుడు కదా రాముడు, క్షత్రియుడిగా జన్మిస్తున్నాడు కాబట్టి ఆయన క్షత్రియ విద్యను గురించి హైలైట్ చేశారనమాట, అది నేర్చుకున్నాడు ఆయనకు బాగా వచ్చు అని. సో ధనుర్వేద ఎలాగో తెలుసు మనకి. ఇక్కడ ఇంకా 3 ఏంటంటే ఆయుర్వేదో ధనుర్వేదో వేదో గంధర్వ ఏవచ అర్థశాస్త్రం ఇతి ప్రోక్తం ఉపవేద చతుష్టయం. ఈ 4 ఏంటంటే ఉపవేదాలు, ఉపవేద చతుష్టయం, 4 ఉపవేదాలు ఉన్నాయి. ఏంటంటే ఆయుర్వేదం ధనుర్వేదం, ఆయుర్వేదం మీకు అర్థమైపోయింది అనుకుంటే ఔషధాలకు సంబంధించి వాగ్భట్ ఆచార్యులు ఆయన ముఖ్య ఆచార్యులు అంటారు, ఆయుర్వేద ఆచార్యులు ఆయన దగ్గర నుంచి ఏ ఔషధాలు ఏ రోగాలకు ఉంటాయో ఆయుర్వేదంలో తెలియజేస్తారు. సో దాని ద్వారా మన వేదిక ధర్మాన్ని సరిగ్గా పాటించుకోవచ్చని, దానికోసం శరీరాన్ని సరిగ్గా ఉంచుకోవడానికి ఆ ఆయుర్వేదం అనేది ఉపయోగపడుతుంది. గంధర్వ వేద వచ్చేసి అందులో భరతముని నాట్యశాస్త్రం అనేది దానికి ఉదాహరణ అనమాట. అందులో ఈ సామవేద శ్లోకాలని ఎలా గానం చేయాలి, నాట్యము ఇంకా డ్రామా ఇవన్నీ విషయాలకు సంబంధించి నాటకం నాట్యం గానం వీటన్నిటి గురించి ఆ విద్యల గురించి జ్ఞానం గురించి ఇక్కడ ఉంటుంది గంధర్వ వేదలో ఉంటుంది. అర్థశాస్త్రంలో వచ్చేసి నీతి శాస్త్ర చాణక్య యొక్క నీతి శాస్త్ర అర్థశాస్త్రం ఉంది కదా, చాణక్యుడు చాణక్య పండితుడు పండితుడి గురించి చెప్పారు ఇక్కడ, ఆయన రాశాడు ఆయన దాని గురించే భాష్యము ఇంకా దాన్ని రచన చేశాడు అది. సో ఎలా మనము ఎన్నో రకాలుగా అర్థాన్ని సేకరించుకోవచ్చు మన యొక్క కార్యాలు ధర్మాన్ని నెరవేర్చుకోవడానికి కావాల్సిన అర్థాన్ని ఎలా సేకరించుకోవాలనేది అర్థశాస్త్రంలో వర్ణించబడింది. ఇంకా లాస్ట్కి వచ్చేసి ఉపాంగాలు, ఇంకో నాలుగు ఉపాంగాలు ఉన్నాయంట. ఆ ఉపాంగాలు ఏంటంటే ధర్మశాస్త్రం పురాణం చ మీమాంసాన్వీక్షిక తత చత్వారిత్యన్యుపాంగాని శస్త్రాజ్ఞ సంప్రచక్షతి. ఇవేంటంటే ధర్మశాస్త్రాలు, పురాణాలు, మీమాంసాలు, న్యాయ, ఇవి నాలుగు వేద ఉపాంగాలు. మొత్తం ఇప్పుడు 18 అయిపోయాయి. ధర్మశాస్త్రం వచ్చేసి అది కర్మకాండ గురించి వర్ణించబడింది, అక్కడ కర్మకాండ గురించి తెలియజేశారు వేదాల్లో. పురాణాలు వచ్చేసి ఉపనిషద్దులో ఏవైతే ఉన్నాయో, వేదాల్లో ఉండే ఉపనిషద్దుల గురించి విస్తృతంగా వర్ణించబడ్డాయి పురాణాల్లో. మరియు మీమాంస న్యాయ వచ్చేసి వైదిక గ్రంథాలను సరిగ్గా అర్థం చేసుకోవడానికి మనకు ఉపయోగపడతాయి. ఇవన్నీ రామచంద్ర భగవంతుడికి సంపూర్ణంగా తెలుసు. నెక్స్ట్ శ్లోకం, సర్వలోక ప్రియ సాధుర్ అధినాత్మ విచక్షణ సర్వదా విగత శబ్ది సముద్ర ఇవ సింధుభి. ఇక్కడ ఏం రాశారంటే ఆయన సర్వలోక ప్రియ, అందరికీ లోకంలో ప్రతి ఒక్కరికి ప్రియుడంట. అందుకే అంతేకాకుండా సాధువులు కూడా అతన్ని ఆశ్రయిస్తారంట, ఆయన సాంగత్యం కావాలని కోరుకుంటారంట, ఆయన దగ్గరికి వస్తారు సాంగత్యం తీసుకుంటారు. ఆదీనాత్మ విచక్షణ, ఆదీనాత్మ అనే దీనాత్మ కాదు, ఏ సహాయం లే నిస్సహాయ పరిస్థితిలో ఉండే వ్యక్తి కాదు. ఆదీనాత్మ అంటే ఆయన నిస్సహాయుడు కాదు. అంతేకాకుండా విచక్షణ అంటే ఏ సబ్జెక్ట్ మీద అయినా సరే, ఏ విషయం పైన అయినా సరే ఎంతో స్పష్టంగా చక్కగా మాట్లాడే ప్రతిభ కలిగిన వ్యక్తి అని. సర్వదాభిగత అంటే అన్ని సర్వదాభిగత అంటే ఆయన ఎప్పుడు ఎవరు వస్తారు, సర్వదాభిగత సద్భిహి, ఎంతో సద్భిహి అంటే ఎంతో సాధువులు కూడా ఎల్లప్పుడూ ఆయన దగ్గరికి వస్తారంట. ఎందుకు, ఎలాగైతే సముద్ర ఇవ సింధుభి, అన్ని రకరకాల చిన్న చిన్న నదులన్నీ వచ్చి ఎలా సముద్రంలో కలుస్తాయో, అంటే సముద్రం ఆశ్రయాన్ని గ్రహిస్తాయో, అలాగే సాధువులు కూడా వచ్చి రామచంద్రుడి యొక్క ఆశ్రయాన్ని గ్రహిస్తారంట. ఎందుకు అంటే ఆ విషయాన్ని కూడా రామాయణంలో వచ్చింది. రాముడు ఎప్పుడైతే ఈ బాణాలని ప్రాక్టీస్ చేసుకుంటాడు, సాధన చేసుకుంటుంటాడో, ఆ సమయంలో కొంచెం అలసటగా వచ్చినప్పుడు ఆయన లీలలో వచ్చి చెట్టు కింద కూర్చున్నప్పుడు వెంటనే అక్కడ ఆయన దగ్గరికి సాధువుల దగ్గరకు వచ్చేసేవారంట, కుమ్మి కూడి అడిగేవారంట, ఆయన ఒక సాంగత్యాన్ని తీసుకునేవారంట, ఆయన ఎన్నో ప్రశ్నలు అడిగి ఆయన నుంచి కూడా జ్ఞానాన్ని తెలుసుకునేవారంట, ఆయనతో పాటు వేదాల గురించి చర్చించుకునేవారంట. ఎందుకంటే ఆయన కన్నా గొప్ప వ్యక్తి ఎవరు లేరు వాళ్ళ యొక్క సందేహాలని తీర్చడానికి. ఇంకా నెక్స్ట్ 16వ శ్లోకం, ఇంకా దీని తర్వాత 2 శ్లోకాలు ఉన్నాయి అంతే. ఆర్య సర్వ సమస్త శైవ సదైక ప్రియదర్శన సచ సర్వ గుణోపేత కౌశల్యానందవర్ధన. ఆర్య సర్వ సమశ్చైవ అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన ఓన్లీ సాధువులే అతని దగ్గరికి రారు, అంటే అతనే ఓన్లీ సాధువులే వస్తారా అతని దగ్గర నుంచి ఆయన సాంగత్యానికి, ఇంకా వేరే వాళ్ళకి ఆయన ఉపలబ్ధం కాదా, కాదు, ఎవరైనా ఆయన సాంగత్యం తీసుకోవచ్చు అంట. ఆయన ప్రతి ఒక్కరూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సాంగత్యాన్ని గ్రహించవచ్చంట. ఆర్య సర్వ సమశ్చైవ ప్రతి ఒక్కరు, ఆయన అందరినీ సమాన దృష్టితో చూస్తాడు. సమశ్చైవ అందరినీ, ప్రతి ఒక్కరిని. ఇంకా ముఖ్యంగా ఇక్కడ మళ్ళీ ఇచ్చారు ప్రియ దర్శన. ప్రియ దర్శన అంటే సదేక ప్రియదర్శన, ఎల్లప్పుడూ ఆయన ఎప్పుడు చూసినా ఎన్నిసార్లు చూసినా ఆయన దర్శనం ప్రియంగానే ఉంటుందంట, బోరు కొట్టదు, ఎంతో ఆనందాన్ని ప్రదర్శిస్తుంది. అలాంటి దర్శనం అనమాట ప్రియదర్శన. సదేక అంటే ఎన్నిసార్లు చూసినా ఇంకా ఏదో కొత్తదనం కనిపిస్తుందంట రాముడి యొక్క రూపంలో, రాముడి యొక్క దర్శనంలో. ఆ రాముడు ఎల్లప్పుడూ అన్ని గుణాలని కలిగి ఉన్న ఆ పరమాత్ముడు స్వరూపం ఈ రాముడు, ఆ యొక్క కౌశల్యాదేవి ఆనందాన్ని ఎప్పుడూ పెంపొందించే ఆ తనయుడు, ఆమె తనయుడు అని ఇక్కడ రాశారు. కౌశల్యానందవర్ధన, కౌశల్య యొక్క ఆనందాన్ని పెంపొందిస్తాడంట. సో ఎన్ని భగవంతుడికి ఎన్ని గుణాలు ఉన్నాయనేది అసలు మీరు ఎన్ని లెక్క పెట్టినా ఎన్ని శ్లోకాలు చెప్పినా అది ఎప్పుడూ అయిపోదంట. భగవంతుడికి అనంత గుణాలు ఉన్నాయి. నువ్వు వేల సంవత్సరాల కొద్దీ శ్లోకాలు చెప్తూ ఉన్నా అవి ఎప్పుడూ అయిపోవు. అందుకని ఇప్పుడు ముగించబోతున్నాడు అనమాట నారదముని. ఎందుకంటే ఎలాగైతే ఒక వ్యక్తి ఏవైతే బాణాలని ప్రయోగించి ప్రాక్టీస్ చేస్తుంటాడు, ఆకాశంలో బాణాలు కొడుతుంటాడు అనమాట. ఎవరైతే యుద్ధ నేర్చుకుంటున్నాడో అంటే ప్రాక్టీస్ చేస్తున్నాడో బాణాలని ఎలా వదలాలో అని, ఆ బాణాలని వదిలితే ఆకాశంలో కొంతసేపు అయిన తర్వాత అతను అలసిపోతాడు, కానీ ఆ ఆకాశం ఎప్పుడు అలసిపోదు. అలాగే ఈ నారదుని అంటే ఇక్కడ మనకు చెప్తున్నారు ఆచార్యులు, ఇలా భక్తులు మనమే భగవంతుడి గుణారాధన చేసి అలసిపోతాం, కానీ ఆ గుణాలు భగవంతుడి యొక్క గుణాలు ఎప్పుడూ అయిపోవు, ఇంకా చాలా ఉంటాయి, అనంతం అనమాట. అదే ఇక్కడ రాశారు. నెక్స్ట్ వచ్చేసి 17వ శ్లోకం. సముద్ర ఇవ గంభీర్యే ధార్యే ధైర్యే నా హిమవానివ విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శన. సో ఇక్కడ ఏం చెప్తారంటే గంభీరతలో ఆయన సముద్రం అంటాడు, గంభీరత్వం ఉంది ఆయనకి. అలాగే హిమాలయంలో ధైర్యేన, ఎంత ధైర్యం అంటే ఆయనకు సహనం చేసే సహించుకునే ధైర్యం శక్తి హిమాలయాలకు ఉన్నంత. విష్ణునా సదృశో వీర్యే, ఎంత వీర్య ఎంత పెద్ద వీరుడు అంటే ఆ విష్ణువుకి సమానుడు. అలాగే సోమవత్ ప్రియదర్శన, సోమవత్ అంటే చంద్రుడు, సోమదేవుడు. ఆ చంద్రుడు లాగే ఎంతో చూడ్డానికి ఎంతో మనకి ప్రియంగా ఉంటాడు కదా, ప్లీజింగ్. చంద్రుని చూడడానికి మనకి ఎంతో ఆనందం కలుగుతుందో అలాగే రాముడిని చూస్తాడు అలాగే ఆనందం కలుగుతుంది అని చెప్తున్నారు. ఈ గంభీరత్వం అంటే ఏంటంటే ముఖ్యంగా లోపల ఏం జరుగుతుంది అనే విషయాన్ని అంత తొందరగా బయటికి వ్యక్తపరచుకోకపోవడం, మనం తెలుసుకోలేమన్నమాట ముఖాన్ని చూసేసి. అలాగా ఎలా దాచుకోగలుగుతారు ఫీలింగ్స్ని, కంట్రోల్ చేసుకోగలుగుతారు. అలాగే ఇక్కడ చెప్పింది ఏంటంటే ఎలాగైతే సముద్రం ఎన్నో రత్నాలని వైడూర్యాలని ఎన్నో రకరకాల రత్నాలని తన గర్భంలో కింద దాచిపెట్టగలిగి ఉండగలుగుతుందో అలా అన్నమాట. అలాగే భగవంతుడు కూడా తన దైవత్వాన్ని ప్రదర్శించకుండా లోపలే దాచిపెట్టుకుని ఉంటాడనమాట. అంటే ఒక సామాన్య మనుషుడిలాగే బతుకుతాడు రాముడు. అది ప్రత్యేకత, రాముడి యొక్క ప్రత్యేకత. మరి ఇక్కడ చెప్పిన ధైర్యేన అంటే టాలరెన్స్ ఇక్కడ రాశారు. అంటే భగవంతుడు రాముడు ఎంతో పెద్ద ఎంత రకమైన శోకానికి గురవలసిన పరిస్థితి వచ్చినా ఆ శోకానికి గురి కాకుండా తన లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తాడనమాట. సో ఈరోజు లాస్ట్ శ్లోకంతో మనం ముగిద్దాం ఇప్పుడు మన చర్చని. కాలాగ్ని సదృశ క్రోధే క్షమయ పృథ్వీ సమః ధన దేన సమస్త్యాగే సత్యధర్మా ఇవాపరః. ఇక్కడ ఏం రాశారంటే కాలాగ్ని సదృశ క్రోధే, ఆయనకు గనక క్రోధం వచ్చిందనుకో ఆయన కాలాగ్ని సదృశే అంటే అండర్ వాటర్ వాల్కెనో, అంటే నీళ్ళ లోపల ఉండే అగ్నిగుండంలా అనమాట. క్రోధం వచ్చిందంటే క్షమించాలి. క్షమాయ పృథ్వీ సమ, క్షమాగుణం ఎంత అంటే పృథివీగుణంత క్షమాగుణం, పృథివీతో సమానంగా ఆయన క్షమాగుణం. మరియు దాన దేన సమస్త్యాగే, దానం చేసే గుణంలో కుబేరుడితో సమానం. కుబేరుడు ఎంతో ధనికుడు, అంతేకాదు ధనికుడుగా గొప్ప కాదు కుబేరుడు, ఎంతో దానం కూడా చేస్తాడు. అలాగే ఈ రామచంద్రుడు దానం చేయడంలో కూడా ఎంతో గొప్ప. సత్య ధర్మ ఇవాపరహ, సత్యాన్ని ధర్మాన్ని పాటించడంలో ఆయనకు సరిసాటి ఎవరూ లేరు అని చెప్తున్నారు ఇక్కడ. సో మనం ఇంకా లాస్ట్ ఇది పూర్తి చేస్తున్నామండి ఈరోజు ఈ యొక్క అధ్యాయంలో 18వ శ్లోకాన్ని, ఈరోజు యొక్క చర్చను. సో ఇప్పటి వరకు మనకు చర్చించిన విషయం యాక్చువల్లీ చెప్పాలంటే నారదముని బాలకాండను చర్చించేసుకున్నాడు. అంటే సంక్షిప్తంగా మొత్తం రామాయణాన్ని, మూల రామాయణాన్ని ఒక అధ్యాయంలో చర్చించారనుకున్నాం కదా, అందులో ఇప్పటివరకు మనకు బాలకాండ విషయాన్ని చర్చించేస్తున్నాడు. ఎలా అంటే బాలకాండలో జన్మం జరిగింది కదా, ఇక్కడ ఇక్ష్వాకు వంశ ప్రభువు అని ముందే చెప్పేశారు కదా రాముడిని, అంటే జన్మ అయిపోయింది. అలాగే ఇంకా ఇక్కడ చెప్పారు భగవంతుడు ఎంతో శక్తిశాలి వీరుడు అని చెప్పారు కదా, తాటకును వధించాడు అయిపోయింది అనుకోండి ఆ లీల అందులో. అంటే కంపేర్ తులన చేసి చెప్తున్నారు. అలాగే ధనుర్విద్య కూడా తెలుసు అనుకున్నారు కదా, అంటే ఆయన అన్ని దివ్యాస్త్రాలని విశ్వామిత్రుడి నుంచి నేర్చేసుకున్నాడు, తెలిసేసుకున్నాడు దొరికేసాయనికి. దాని తర్వాత శ్రీమాన్ అని చెప్పారంటే శ్రీ సీతాదేవతంతో ఉందన్నారు కదా, అంటే సీతాతోయాగం అయిపోయింది, అంటే సీతా కళ్యాణం సీతారాముల కళ్యాణం వరకు అయిపోయింది అన్నట్టుగా మనకి ఇక్కడ సంక్షిప్తంగా చెప్తున్నారు. ఎందుకంటే దీని తర్వాత జరిగే ఘట్టాలు మనకి వచ్చే శ్లోకం నుంచి వర్ణించబడతాయి, అంటే అయోధ్యలో ఏం జరగబోతుంది అనే విషయాన్ని మనం రేపు చర్చించుకుంటాము. అప్పటి వరకు సెలవు. మీరు ఎంతో ఓపిక్గా ఇంతసేపు 63 మెంబర్స్ ఇప్పటి వరకు ఓపిక్గా ఉన్నారు, ఆల్మోస్ట్ 2 గంటలు నేను ఈరోజు చర్చించాను, నిజంగా మీ గొప్పతనానికి మెచ్చుకోవాలి. సో మీ అందరికీ చాలా ధన్యవాదాలు. రేపు ఇంత పెద్దగా ఉండదు క్లాసు, నేను ఫస్ట్ డే నాకు అర్థం అవ్వలేదు ఎంత సమయం పడుతుందో ఇన్ని శ్లోకాలకని, నేను ఇంత డిసైడ్ చేసుకున్నాను అట్లీస్ట్ రాముడిని మంచిగా ఇంట్రడ్యూస్ చేద్దాం, మెయిన్ హీరో రాముడిని పరిచయం చేద్దాం అనేసి చేశాను. చాలా చాలా ధన్యవాదాలండి మీ అందరూ ఉత్సాహంతో, నేను తప్పకుండా రేపు కూడా కొనసాగిస్తాను. కానీ సమయం అనేది నేను రేపే మీకు మళ్ళీ తెలియజేస్తాను, ఒకవేళ 4 గంటలకు అవ్వకపోతే మాత్రం 8 గంటలకు షిఫ్ట్ చేస్తాను మోస్ట్లీ. ఓకే, చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ పాల్గొన్నందుకు, ఎంతో ఆసక్తితో పాల్గొన్నారు. హరే కృష్ణ, శ్రీల ప్రభుపాదికి జయ్, శ్రీరామచంద్ర భగవానికి జయ్, వాల్మీకి రామాయణంకి జయ్, అంతకోటి వైష్ణవ వృందికి జయ్, నితాయ్ గౌడ్ సితనాథ్ ప్రేమనంది హరిహరి బోల్.